ప్రియమైన ఆత్మ బంధువులారా,
ఆధ్యాత్మికం అంటే సాధన ముఖ్యం, హృదయ పరిశుద్ధత ముఖ్యం, రాగద్వేషాలు తగ్గించుకోవటం ముఖ్యం. మన పూర్వజన్మలో ఉన్న రాగద్వేషాలు ఈ జన్మలో మనకు ప్రారంభం కింద వస్తుంది. అంటే లైక్స్ డిస్లైక్స్ తగ్గించుకోవటం మంచిది, ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోవటం మంచిది. ప్రారంధం అంటే ఏం లేదు, ప్రారంధం అంటే ఇంతకుముందు జన్మల్లో ఉన్నటువంటి రాగద్వేషాలు, మదం, మోహం ఇవన్నీ ఈ జన్మలో ప్రారంధం కింద వస్తుంది. దేహానికి సంబంధించిన ప్రారంధం కింద వస్తుంది. సాధన చేసి దేహం యొక్క ప్రారంధంతో తాదాత్మ్యం పొందకుండా శక్తిని ఉండక, దేహానికి సంబంధించిన ప్రారంధంతో అనుబంధం లేకుండా ఉండే శక్తిని సంపాదించుకోవచ్చు సాధన చేసి. సాధన వల్ల అన్నీ సాధ్యమే. అయితే సంకల్ప బలం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆత్మబలము ఉండాలి. ఆత్మబలం లేకపోతే, ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ పని చేయలేం. భౌతికమైన పనులు చేయలేం, ఆధ్యాత్మిక కూడా అభివృద్ధిలోకి రాలేం. ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. రామచంద్రమూర్తి పైకి అందరిలాగా సామాన్య మానవులాగా కనిపించేవాడు, కానీ లోపల బలం ఉండేదానికి, అంటే ఇన్నర్ స్ట్రెంగ్త్. మనం కూడా పైకి అందరిలాగే కనిపించాలి, లోపల బలం పెంచుకుంటూ రావాలి. జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండాలి, బుద్ధితో ఆలోచించుకోవాలి, చేతులతో పనిచేయాలి. మనకి చేతులతో పనిచేయడానికి చేతులు ఎలా ఇచ్చాడో ఆలోచించుకోవడానికి బుద్ధిని కూడా ఇచ్చాడు మనకు. అంచేత కొంతమంది ఎంత వయసు వచ్చినా సొంతంగా ఆలోచించుకోలేరు, ఆలోచన నేర్చుకోవాలి. ఆలోచన కూడా అమృతంతో సమానం. ఏదో ఉపనిషత్తులు చదివాం, బైబిల్ చదివాం, భగవద్గీత చదివామంటే సరిపోదు. మీరు చదువుకోవటం మంచిదే, ఉపనిషత్తులు చదువుకోవటం మంచిదే, బైబిల్ చదువుకోవటం మంచిదే, భగవద్గీత చదువుకోవటం మంచిదే, కానీ అంత మాత్రం చేత ఏమి రాదు. మన ఇంట్లో అందరూ విసుగు చెందే మనుషులు ఉంటారనుకోండి, కొంతమందికి మాట్లాడితే కోపాలు వస్తాయి, అది కూడా ఒక రోగం. మన శరీరానికి ఎలాగ రోగాలు ఉంటాయో మనసులో కూడా రోగాలు ఉంటాయి. మన శరీరానికి ఉన్న రోగాలు రాబోయే జన్మకు రావు. శ్మశానంలో శరీరం కాలిపోయినప్పుడు శరీరంలో ఉన్న రోగాలు కూడా కాలిపోతాయి, కానీ మనసులోని రోగాలు రాబోయే జన్మకు వచ్చేస్తాయి. శరీరంలో రోగాల కంటే మనసులో రోగాల ప్రమాదం. అయితే మనకి శారీరక ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాముఖ్యత మనం మానసిక ఆరోగ్యానికి ఇవ్వటం లేదు. మీరు ఇవ్వటం లేదు, నేను ఇవ్వటం లేదు, డాక్టర్లు ఇవ్వటం లేదు. మానసిక ఆరోగ్యం బాగుంటే నీ శారీరక ఆరోగ్యం బాగుంటుంది. అయితే నీ శరీరం ఎవరిదంటే మనసు కాదు. అయితే మానసిక ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అది చాలా కష్టం. శారీరక ఆరోగ్యం మందులు వాడితే ఏదో కొంత వస్తుంది, తేడా వస్తుంది, ఏదో కొన్ని పచ్చిం చేస్తే వస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కష్టం, బాగా సాధన చేయాలి. ఉదాహరణకి మన ఇంటికి మన ఇంట్లో అందరికీ కోపాలు అనుకోండి, మాట్లాడితే కోపం, కూర్చోమంటే కోపం, నుంచోమంటే కోపం, మీ పని అదే మీరు శ్రద్ధగా చేసుకోండి అంటే కోపం, చదువుకోమని చెబితే కోపం. కొంతమందికి మాట్లాడితే చిరాకు, చెబితే చిరాకు, చెప్పబోతే పడాలి, చెప్పబోతే పరాగ పడ్డా ఉంటారు, చెబితే చిరాకు పడతా ఉంటారు. ఇటువంటి జనాల మధ్యన మనం బతుకుతున్నాం, ఇటువంటి జనాల మధ్యన సమాజంలో మనం బతుకుతున్నాం. వాళ్ళతో పాటు మనం కొట్టుకుపోతే ఇంకా మనకు సాధన లేదు, భక్తి లేదు. అంటే మన ఇంట్లో చిరాకు పడేవాళ్ళు అందరి మధ్యన మనం చిరాకు లేకుండా ఉంటే అది సాధన కానీ. ఊరికి 12 అధ్యాయాలు చదివేశాం, 15 అధ్యాయాలు చదివేశాం, రమణ భాషలో చదివేశాం, లేదా రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదివేశాం, రెండు పక్షాలు. మీరు ఎవరైనా లేచి ఇక్కడ ఉద్రేకంగా మాట్లాడుతున్నారనుకోండి, మీరు ఉద్రేకపడుతున్నారండి, నేను కూడా ఉద్రేకపడతాను అనుకోండి, మీతో సమానమైన. మీరు ఉద్రేకంగా మాట్లాడుతున్నప్పటికీ నేను ఉద్రేకం లేకుండా మీకు సమాధానం చెప్తే సాధన బలం. పుస్తకాలు చదివితే వచ్చేస్తుంది అనుకోకండి, పుస్తకాలు చదివితే ఈ పాటికి పండితులందరికీ మోక్షం వచ్చేస్తుంది. ఇక్కడ భీమవరం 10 కిలోమీటర్లు అనే ఏదో బోర్డు ఉంటుంది, ఆ బోర్డు చదివితే భీమవరం వెళ్ళిపోం. ఆ బోర్డు ఎటువంటి, పుస్తకాలు అటువంటివి. ఇక్కడ 2 గంటలసేపు పుస్తకాలు చదువుతున్నాం, 12 అధ్యాయం చదివేశాం, 13 అధ్యాయం చదివేశాం. ఇట్లా ఏం ప్రయోజనం, వచ్చే విషయం చెప్తారు, ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్తారు, కానీ కష్టపడది అర్థం చేసుకుని దాని మీద శ్రద్ధ పెంచుకుని ఆ భగవంతుడు చెప్పిన వాక్యం మీద ఆ వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యానికి అనుసరంగా మలుచుకోవాలి మన జీవితాన్ని. జనరల్గా కొంతమంది ఈ వర్తమాన కాలాన్ని వదిలేస్తారు, ఎంచేపు భూతకాలంలో బతుకుతారు. ఇప్పుడు 2002 సంవత్సరం 2002 సంవత్సరం 24 కిందట 30 కిందట బతుకుతూ ఉంటారు. కొంతమంది రాబోయే రోజుల గురించి గాల్లో నేళ్ల కడతా ఉంటారు, చేతిలో ఉన్న కాలాన్ని వదిలేస్తారు. ఇది మాయ. కొంతమంది ఇంకా బతకటం ఈ రోజున బతకరు, ఎప్పుడు 10 ఏళ్ల కింద బతుకుతూ ఉంటారు. లేదా మా ఆడబడుచు ఇలా ఉందనో, మా తోడుకోవాళ్ళు ఇలాగ ఉందనో ఏదో బతుకుతూ ఉంటారు. లేదా కొంతమంది భవిష్యత్తు గురించి ఏదో గాలిమాళ్ళ కట్టుకుంటూ ఉంటారు. ఇంకా సాధన ఎప్పుడు చేస్తారు మీరు? వర్తమాన మీ చేతిలో ఉన్న వర్తమాన కాలం దాటిపోతాం. కాలం డబ్బు కంటే విలువైంది. కృష్ణుడు గీతలో ఏం చెప్పాయంటే ధన రూపంలో ఉన్నానని చెప్పలేదు, కాల రూపంలో ఉన్నానని చెప్పాడు. స్నేహాలు చేసామనుకోండి, అక్కడి నుంచి విరోధాలు వస్తాయి, కాలం పాడైపోతుంది. ఈ స్నేహాల వల్ల ఏమవుతుందంటే కాలం చెడిపోతుంది. బాతకాని లోకవాసన పెరుగుతుంది. మనకేదో స్నేహాలు చేసి ఉపయోగం లేని మాటలు చెప్పుకుంటూ కూర్చుంటాం అనుకోండి, ఇక్కడ 10 మంది కూర్చుని ఈ స్నేహాలు చేసి దీనివల్ల లోకవాసన పెరిగిపోతుంది, దేహవాసన పెరుగుతుంది. అంచేత ఈ శాస్త్ర పాండిత్యం వల్ల వచ్చేది కాదు, తర్కం వల్ల వచ్చేది కాదు, యుక్తి వల్ల వచ్చేది కాదు, కీర్తి వల్ల వచ్చేది కాదు. ఈ జ్ఞానం హృదయం యొక్క పరిశుద్ధత, అంతఃకరణ యొక్క పరిశుద్ధత మాటకే వస్తుంది. ఇది బట్టీ పట్టడం లేదు. కాలేజీలో పిల్లలు పరీక్షలకు వెళ్లే ముందు బట్టీ పెట్టి వెళ్తా ఉంటారు హై స్కూల్ పిల్లలు. అది పేపర్లో పేసవచ్చు, ఇది అలా రాదు. భగవద్గీత బట్టీ పెట్టడం వల్ల రాదు. అంటే భగవద్గీత నోటికి ఇచ్చేలాగా ఎందుకు చదువుకున్నారంటే పుస్తకం మీ దగ్గర లేకపోయినా నస్తకంలో ఉంటే ఎప్పుడైనా మాట జ్ఞాపకం వస్తుంది. మనకు హృదయ పరిశుద్ధత ఎప్పుడు వస్తుందంటే దాన్ని కూడా కష్టపడాలి. ఎంతో కొంత డబ్బు సంపాదించడానికి కష్టపడకపోతే డబ్బు రాదు. చదువు కూడా ఎంతో కొంత కష్టపడకపోతే చదువు రాదు. మీరు వ్యాపారంలో 4 రూపాయలు సంపాదించాలంటే వ్యాపారంలో మీరు కష్టపడకపోతే మీకు డబ్బు రాదు. ఇంకా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే ఇంకెంత కష్టపడాలి? చాలా సాధన కష్టపడాలి. అంటే మనలో ఎవరైనా బాగా మన ఇంట్లో అందరూ ఎవరైనా ఉద్రేకపడే వాళ్ళు ఉన్నారని కొన్ని మాట్లాడచ్చు. మనం ఉద్రేకం లేకుండా ఉండగలుగుతున్నా లేదా అది చూసుకోవాలి. అలాగే విసుగు, కొంతమందికి విసుగుదల వస్తూ ఉంటుంది. ఆ విసుగుదల వాళ్ళు విసుగుదల పొందుతారు, మనం కూడా విసుగుదల వచ్చేసింది అనుకోండి, మనకి ఇంకా మన ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వెళ్దాం. తర్వాత కొంతమంది ఉద్రేకంగా మాట్లాడతారు, ఆ ఉద్రేకం వైలెంట్ గా మాట్లాడతారు, చిరాగ్గా మాట్లాడ వాళ్ళు చిరాగ్గా మాట్లాడినా ఉద్రేకంగా మాట్లాడినా మన పద్ధతి ప్రకారం మనం జాగ్రత్తగా మాట్లాడాలి. అలా ఉంటే మీకు సాధనా బలం పెరుగుతుంది. రాముడి లక్షణాలు అంటే అన్ని మతాలు చెప్పింది ఒకటే, ముందు హృదయ పరిశుద్ధత సాధించాలి, అంతఃకరణ శుద్ధి, హృదయ పరిశుద్ధత. హృదయ పరిశుద్ధత లేకుండా, హృదయ పవిత్రత లేకుండా మీరు మతాలు మారటం వల్ల మీకేం మోక్షం రాదు. అది మీ ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అతని మీద మనం సజీవమైన విశ్వాసం పెంచుకోవాలి. ఆయన దయకి మనం పాత్రలు కావాలి, ఆయన దయకి మనం పాత్రలు కావాలి. అంటే మనం మాట ఏదైనా మాట్లాడితే ఆయన దయను సంపాదించి పెట్టాలి. పాండిత్యాల వల్ల ఏం లాభం కాదు, ఏ పాండిత్యంలో వచ్చేది కాదు, ఇక్కడ శుద్ధిగా ఉంటారు. నీ మనస్సును నాకు అర్పించు అన్నాడు కృష్ణుడు గీతలో. మన మనస్సును ఆయనకు అర్పిస్తే చల్లబడిపోదు. అంచేది మనం అందరం ఏం చేయాలంటే, భగవంతుడు మనకు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పని శ్రద్ధగా చేస్తాంటే, ఆ పని పట్ల అంకితమై మనం చేస్తూ ఉంటే కర్మఫలం వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. కానీ కర్మఫలం పట్ల మనస్సు, కర్మఫలం మీద మనస్సు పెట్టకుండా కనుక చేస్తూ ఉంటే మనకేమవుతుందంటే లోకవాసన తగ్గిపోతుంది, దేహవాసన తగ్గుతుంది, మన పని మీద మనకు శ్రద్ధ పెరుగుతుంది, ఇతరుల గొడవలు కూడా తగ్గిపోతుంది. అంచేత మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే హృదయ పరిశుద్ధత చాలా ముఖ్యం. మతాలను మార్చుకోకండి. అంచేత అన్ని మతాలు చెప్పింది ఒకటే, బుద్ధుడు నిర్వాణ స్థితి అన్నాడు. అంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, ఆరోగ్యంగా ఉన్నట్టు మీకు తెలుస్తూ ఉంటుంది. మీ శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, ఆరోగ్యంగా ఉందని తెలుస్తూ ఉంటుంది. మీరు కూర్చున్నారనుకోండి, కూర్చున్నట్టు తెలుస్తూ ఉంటుంది. నడుస్తున్నారనుకోండి, నడుస్తున్నామని తెలుస్తుంది. అలాగే మీరు మోక్ష స్థితిని పొందినప్పుడు, ఆ నిర్వాణ స్థితి పొందినప్పుడు సుప్రీం హ్యాపీనెస్, ఆ అద్వైత సుఖం, మన ఇంద్రియాలకి మనసుకి అందన సుఖం, అభౌతిక సుఖం, అలౌకిక సుఖం, సుప్రీం హ్యాపీనెస్. మీకు ఆరోగ్యం బాగుంటే మనకు ఆరోగ్యం బాగుందని మీకు ఎలా తెలుస్తుందో, ఆ లోపలన స్వర్గరాజ్యం మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆత్మ సుఖం, ఆత్మశాంతి మీకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడో శరీరం చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే ఇక్కడే శరీరం ఉండగానే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అయితే ఆత్మవిశ్వాసం లేనివాడికి కానీ, ఆత్మబలం లేనివాడికి కానీ ఆత్మజ్ఞానం కలగదు. అంటే మన మీద ముందు మనకు నమ్మకం ఉండాలి, మనం చేసే పని మీద మనకి నమ్మకం ఉండాలి. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, నన్ను నేను తెలుసుకుంటే భగవంతుని కూడా తెలుసుకున్నట్టు మీరు అందరూ అంటారు. భగవాన్ ఏమంటారంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంటారు. మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, మీ హృదయంలో భగవంతుడున్నాడు, నిజమైన దేవుడు మీ హృదయంలోనే ఉన్నాడు, స్వర్గరాజ్యం మీ హృదయంలోనే ఉంది, వైకుంఠం మీ హృదయంలో ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు మీ హృదయంలో ఉన్నాడు. మీ శరీరం కంటే, మీ ఇంద్రియముల కంటే, శరీర అవయవాలు మనసులోని విషయాలు అన్నింటికంటే అత్యంత సమీపంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఇక్కడికి మనస్సు శరీరం తొడుగుడు. మనం గాఢ నిద్రలో ఉండగా రెండు శరీరాలతో నిండిపోతాం, ఒకటి సూక్ష్మ శరీరం, రెండు స్థూల శరీరం. సూక్ష్మ శరీరంలో కోరికలు ఉంటాయి, స్థూల శరీరంలో మాంసం, ఎముకలు, లివర్, ఇవన్నీ ఉంటాయి. సూక్ష్మ శరీరంలో మన కోరికలు ఉంటాయి, మన వాసనలు ఉంటాయి, మన గర్వం ఉంటాయి. సూక్ష్మ శరీరంలో గర్వం ఉంటుంది. ఇప్పుడు మీరు గర్వం లేదనుకోకుండా సూక్ష్మ శరీరంలో ఆ బీజం దాక్కుని ఉంటుంది, అది టైం వచ్చినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఒక గాఢ నిద్రలో మటుకు రెండాటిలోంచి విడిపోతాం. మన మనసు కూడా, మన మనసులో కూడా మనకు ఉండదు, శరీరంలో ఉన్న రోగం కూడా ఉండదు. నిద్రకి నిద్రలోకి వెళ్ళిపోతే పను నొప్పిగా ఉందనుకోండి, ఆ పను నాకు నొప్పిగా ఉందనుకోండి, నిద్రలో ఉన్నవాడికి విప్పని నొప్పి ఉంటుంది, మెరుగుగా ఉన్నవాడికి కాదు. గాఢ నిద్రలో మనకు స్థూల దేహం కూడా ఉండదు, సూక్ష్మ దేహం అంటే మనస్సు కూడా ఉండదు. ఇంకా జాగ్రత్త అవస్థలోకి వచ్చాక ఇంకా దేవుడి సమస్య మనకు లేదు, ఆత్మ సమస్య మనకు లేదు, జ్ఞానం సమస్య లేదు. పొద్దున్న లేచిన మొదలు సాయంత్రం పడుకునే వరకు ఈ దేహం తప్పితే ఆ దేహం, ఆ దేహం తప్పితే ఈ దేహం. కొంతమందికి 24 గంటలు కడుపు నొప్పిగా ఉందని, లేదు మోకాలు నొప్పిగా ఉన్నా, ఏంటని ఈ మధ్యన ఆరోగ్యం పోవట్లేదని 24 గంటలు పిచ్చ మాటలు చెప్తూ ఉంటారు, ఏంటో అర్థం కాదు. కొంతమంది మనసు, మా మనసు బాగోలేదంటే అది అటు మనసు బాగోలేదని చెప్తాం. ఇంకా జాగ్రత్త అవస్థలు, నీకు దేవుడు దగ్గర ఉంది, నిద్రలో నీకేమీ తెలియదు, నిద్రలో టైం, నిద్రలో మనం సాధన చెయ్యం. కొంతమంది పాపం సాధన కోసం నిద్ర తగ్గించుకుంటారు, కొంతమంది సాధన కోసం పెళ్లిళ్లు చేసుకోరు. ఈ మధ్యన ఒక భక్తుడు అన్నాడు, ఆత్మజ్ఞాన సముపార్జన కోసం, దేవుడు కోసం వివాహం చేసుకోవడంలో వచ్చిన ఆనందాన్ని కూడా వదులుకున్నాను అన్నాడు. గారి నిద్రలో మనకేమీ తెలియదు, సాధన జరగదు, శుభ్రంగా పడుకోవటం అంటా ఉంటారు చూడండి. మంచానికి సరిపడి మంచి మనిషి, కంచానికి సరిపడి తిండి. గాఢ నిద్రలో ఏమి సాధన తెలియదు, ఏమి తెలియదు గాఢ నిద్రలో. ఈ జాగ్రత్త అవస్థలో ఇంకా దేహం కూడా, మనసు కూడా, మా మనసు బాగోటం లేదంటే మా దేహం బాగు, ఈ రెండు ఇది కాదు. ఇంకా జాగ్రత్త అవస్థలో ఇంకా మా దేహం బాగోలేదంటే మా మనసు బాగోలేదు, మా దేహం బాగోలేదు, మా మనసు బాగోలేదండి, మా మనసు ఈ మధ్యన శాంతిగా ఉండలేదండి, మా మనసు బాగోటం, శాంతి ఉరికే శాంతి వచ్చేస్తుందండి. మన లోపల మోహం పెట్టుకున్నప్పుడు, లోపల భ్రాంతి పెట్టుకున్నప్పుడు శాంతి ఎలా వస్తుంది? అంచేది జాగ్రత్త అవస్థలో ఈ దేహం సమస్య, మనస్సు సమస్య, దేహం సమస్య, మనస్సు, ఈ రెండు మనం కాదు. ఈ రెండాటిలోంచి విడుదల పొందటానికే రామచంద్రమూర్తి నారాయణుడు పాదాలు ఆశ్రయించారు. మీరు చెప్పండి, ఈ జాగ్రత్త అవస్థలో పచ్చి కూడా ఇదే మాట, మోకాళ్ళని ఎప్పుడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏదో చెప్తా ఉంటాడు. దానికి తర్వాత మా మనసు బాగలేదంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఆ గొడవలు వచ్చినాయి అంటాడు, ఈ గొడవలు వచ్చినాయి. గొడవలన్నీ ఎవరికి? మనస్సుకి. ఈ మనసు ఎంత నిజమో, గొడవలు అంతే నిజం. అంటే ఇప్పుడు జాగ్రత్త గాఢ నిద్రలో ఏమీ తెలియదు, టైం వేస్ట్. ఈ జాగ్రత్త వ్యవస్థలో ఏమవుతాయంటే దేహం కూడా, మనసు కూడా, ఈ రెండు వాడు కాదు, ఇందులోంచి బయటకు రాలేడు. ఇందులోంచి బయటకు రావడానికి నారాయణుడు, రామచంద్రమూర్తి ప్రభువు, ఈశ్వరుడు యొక్క పాదాలు ఆశ్రయిస్తేనే కానీ, భక్తి వల్ల కానీ ఇందులోంచి మనం బయటకు రాలేం. ఏదో మాకు భగవద్గీత 12 అధ్యాయం వచ్చేసింది, 13 అధ్యాయం కఠోపనిషత్తు నోటికి వచ్చేసిందంటే వస్తే మంచిది. వీటి వల్ల మటుకు మనకు అజ్ఞానంలోంచి బయటకు రాలి. జాగ్రత్త అవస్థలో ఏ రెండు గురించి 24 గంటలు ఆలోచిస్తే ఆ రెండు మనం కాదు. ఏ రోజు ఆలోచిస్తే మన మనసు గురించి, లేకపోతే దేహం గురించి, మనసు గురించి, దేహం గురించి. మిమ్మల్ని ఎవరైనా జాగ్రత్త అవస్థలో పొగిడారనుకోండి, మీరు ఆ పొగిడితే ఆ మాటలు ప్రధాన వేసుకుంటారు, ఎవరైనా విమర్శిస్తే దుఃఖపడుతూ ఉంటారు. ఇంకా మీరు సాధన ఎప్పుడు చేస్తారు? ఆ సంతోషము మనస్సుకి, దుఃఖము మనస్సే. ఆ సంతోషం ఒక వికారం, దుఃఖం వికారం, ఆటలతో రోజు గడిపోతా అంటే మనస్సుని ఎప్పుడు, మనస్సు అనే గడప ఎప్పుడు దాడతారో, ఎప్పుడు మీకు శాంతి కలుగుతుంది, ఎప్పుడు మోక్షం కలుగుతుంది, టైం వేస్ట్. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలనుకున్నవాడు ప్రతి గంట కది, ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. అందుకే అడిగి ప్రశ్న ఏంటంటే, నన్ను నేను తెలుసుకుంటే దేవుడు తెలుస్తాడని, అంటే భగవాన్ ఏమంటున్నారంటే, నిన్ను తెలుసుకుంటే దేవుడు తెలుస్తాడు, భగవంతుడు నీ లోపలే ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీ లోపల కూడా ఉన్నాడు. నిన్ను తెలుసుకుంటే దేవుడు కూడా తెలుస్తాడు. ఈ దేహము నేను అనే తలంపు అక్కడి నుంచి వచ్చింది. ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆ నేననే తలంపును పట్టుకుని దాని మొదలలోకి వెళ్ళిపోతే, దాని మూలంలోకి వెళ్ళిపోతే నీకు దేవుడే తెలుస్తాడు. అంటే నీ సాధనలో దీన్ని మినహాయించకు, దీన్ని కూడా ఇన్వాల్వ్ చెయ్యి. గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, ఈ నేనని శూన్యం అన్నాడు. అది లేనే లేదన్నాడు. శూన్యం మనం చెప్పుకునే నువ్వు నేను నేను ఉంటే శూన్యం, అది లేనే లేదన్నాడు. ఆధ్యాత్మికంగా మనం అంతవరకు ఎదిగాం, అది కాదు పరమేశ్వర పాదాలను నమ్మి ఉంటే భక్తి మార్గంలో మనం ప్రయాణం చేస్తుంటే నిష్కామకర్మ చేయగలిగితే నిష్కామంగా ఆలోచించగలిగితే ఏమిటది. మీరు ఎవరింటికి వెళ్ళి చూడండి, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళి చూడండి, ప్రపంచం అంతా కామక్రోధాల చుట్టూరు తిరుగుతాం. ఎక్కడ ఏ దేశంలోనూ ఏమీ లేదు, ఏదో ఉందనుకుంటున్నాం. ఇదే మాది ప్రపంచంలో మీరు ఏ దేశమైనా చూసినా మొత్తం సృష్టి అంతా ఈ రోజు చుట్టూరు తిరుగుతాం. అందులోంచి ఎవడైనా బయటపడితే, ఎవడైనా కోటికి ఒకళ్ళిద్దరు బయటపడితే వాడికి మోక్షం. అదే మనం వినయాన్ని కాపాడుకోవాలి, మన వివేకాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరుడు అనే వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఏమిటది రాగద్వేషాలు, మన ఇంద్రియాలకి విషయాలతో సంబంధం వచ్చిందంటే రాగద్వేషాలు వచ్చేస్తాయి. అప్పుడు మనం ప్రశాంతంగా ఆలోచిద్దాం, మనం చేసే పనులు భగవంతుడు, ఈ పని చేయటం వల్ల మనకి భగవంతుడు దయ వస్తున్న పనులు మనం ఏం చేయం. చేస్తే ఎవరి మీద కోపం మీద ఏదో పని చేస్తా ఉంటాం, లేదా ఎవరి మీద ఇష్టం మీద ఏదో పని చేస్తాం. రెండే పనులు మనకి ఇంకా అంతకంటే చేతమైందే ఉంది. ఎవరి మీద కోపం ఉందనుకోండి, వాళ్ళ మీద ఏదో కక్ష తీర్చుకోవడానికి కొన్ని పనులు చేస్తాం. ఎవరి మీద ఇష్టం ఉందనుకోండి, వాళ్ళనేదో బాగు చేయడానికి ఏదో కొన్ని పనులు చేస్తాడు, బాగుపడినా బాగుపడకపోయినా. ఎందుకంటే లోకంలో ఏముంది చెప్పండి, మనం చేసే పనుల్లో మటుకేం ఇష్టాలు అయిష్టాలు. చేస్తే ఇష్టంతో చేస్తున్నాం పని, లేక అయిష్టంతో చేస్తున్నాం. ఇంకేమున్నాయి పనులు ఎంత? దీనివల్ల మనకు అజ్ఞానం ఎలా నశిస్తుంది, అవిద్య ఎలా నశిస్తుంది, చీకట్లోంచి ఎలా బయటకు వస్తాం, దేవుని దయకి ఎలా పాత్రులు అవుతాం. ఇంకా రోజు చదివేటం కదా భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ధ్యానం చేయాలి కదా. మనం విషయాలు ధ్యానం చేస్తున్నాం కానీ వాక్యాన్ని ధ్యానం చేయటం లేదు. మనం ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు, కోపం పెట్టుకుంటే ప్రమాదం అంటే అస్తమానాడు జ్ఞాపకం వస్తారు. ఇంకా దేవుని మానేసి ఆయన ధ్యానం చేస్తూ కూర్చోవాలి. అయితే నిన్ను నువ్వు తెలుసుకుంటే, దేవుణ్ణి తెలుసుకున్నట్టే నువ్వు ఏదైతే నేను నేనంటున్నావో ఆ తలంపు అన్ని తలంపులు నీ దుఃఖాన్ని తీసుకొస్తాయి. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు అమ్మ అమ్మ అంటాడు, వాడు స్వార్థానికి ఎప్పుడు మీరు ఉపయోగపడలేకపోతే బొమ్మ అంటాడు. అక్కడి నుంచి నువ్వు అమ్మవు కాదు బొమ్మ అంటాడు. ఎవడో ఇతరుల మాట ఎందుకు, మీ అబ్బాయి మాటే, వాడికి మీరు ఉపయోగపడినంత కాలం ఉపయోగించుకుంటాడు. మీరు వాడికి స్వార్థానికి ఉపయోగపడటం లేదనుకోండి, ఎదురు తిరుగుతాడు మీకు. అదే వీళ్ళకి జ్ఞానం రాదు. ప్రతి మనిషికి వాడంటే వాడు బాగా ఇష్టం, నేనంటే నాకు ఇష్టం, మీరంటే మీరు ఇష్టం, మీ భర్త కంటే కూడా మీరంటే మీరే, మీరంటే మీకే ఎక్కువ ఇష్టం. మీకు అర్థమవుతుందా, ప్రతి మనిషికి కూడా తాను నేనంటే నాకు ఎక్కువ ఇష్టం, మీరంటే మీకు ఎక్కువ ఇష్టం, నేనంటే నాకు ఎంత ఇష్టం, మీ మీద కూడా నాకు అంత ఇష్టం ఉంటే అప్పుడు నాకు జ్ఞానం కలదు. అదే మనకుంది అలాగా, నేనంటే నాకు ఎంత ఇష్టం, మీరన్నా కూడా నాకు నిజంగా అంత ఇష్టం ఉంటుంది అనుకోండి. ఊరికే శరీరం తేడా తప్పించి అంతకంటే ఏం లేదు. నా సుఖాన్ని ఎలా కోరుకుంటున్నానో మీ సుఖాన్ని కూడా నేను ఎలా కోరుకుంటున్నాను అనుకోండి. నా శాంతిని ఎలా కోరుకుంటున్నానో మీ శాంతిని కూడా నేను ఎలా కోరుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఈశ్వరుడు నా మీద కరుణామృతం కరుణ కురిపిస్తాడు. అయితే మోక్షం అనేది ఆయన చేతిలో ఉంది, మోక్షం అనే పెట్టి మన హృదయంలో ఉంది, కానీ తాళం చేయి ఆయన దగ్గర ఉంది. ఆయన అనుగ్రహం కలిగితే కానీ తాళం ఇన పెట్టి మన ఇంటికాడ ఉన్న సుఖంలో తాళం చేయలేనప్పు. అంటే ఆ మోక్షం అనేది పెట్టి మన హృదయంలో ఉండేది, కానీ ఆ తాళం చేయి ఈశ్వరుడు ఇవ్వాలి, అది ఓపెన్ చేసుకోవాలి. ఆ తాళం చేయి కదా అనుగ్రహం, ఆయన ఇష్టమే కానీ మనం ఓపెన్ చేయలేదు. ఈ పెట్టి మనం ఓపెన్ చేస్తేనే కానీ ఇక్కడ ఉన్న సుఖం తెలియదు, ఆనందం తెలియదు, శాంతి తెలియదు. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా నేను మిమ్మల్ని ప్రేమించగలుగుతున్నానా, చేయలేకపోతున్నాను. అంటే ఎక్కడో దోషం ఉంది, ఎక్కడో విరుద్ధ భావన ఉంది, ఎక్కడో వేరు భావన ఉంది, ఎక్కడో భేదబుద్ధి ఉంది. అది నశింపు చేసుకోవాలి. అది నశింపు చేసుకుంటే నాకు సృష్టితో తాదాప్యం, నా శరీరంతో నాకు తాదాప్యం ఎలా ఉందో సృష్టితో నాకు తాదాప్యం వస్తుంది. ఇంకా నా మనసు బాగోటం లేదు, నా శరీరం బాగోటం లేదు, నా మనసు బాగోటం లేదు, నా శరీరం బాగోటం లేదు అంటే మీరు ఇంక సృష్టిని ఏం ప్రేమిస్తారు, దేవుని ఏం ప్రేమిస్తారు? సాధన నుంచి 24 గంటలు ఇదే కూడా ఉంది. మళ్ళీ మనం మరిచిపోవడంలో మన తొందరగా మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇది స్థూల దేహం, సూక్ష్మ దేహం, ఈ రెండు దేహాలను మర్చిపోవటంలో మనకి తొందరగా ఆత్మజ్ఞానం కలుగుతుంది. కానీ ఈ రెండాట్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇసు తిరుగుతాయంటే వాడికి ఆత్మజ్ఞానం సున్నా. ఇంతకీ దేవుడు నా లోపలే ఉన్నాడంటున్నారు, నా కూడా ఉన్నాడంటున్నారు, నా పైన ఉన్నాడు కింద ఉన్నాడు నా కూడా ఉన్నాడంటున్నారు. నా లోపల ఉన్నప్పుడు ఆ ఈశ్వరుని తెలుసుకోవడానికి, ఆ సుఖాన్ని తెలుసుకోవడానికి. అంటే గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే దేవుడు ఉన్నాడు లేడనే తర్కంలోకి వెళ్ళటం మానేసి డైరెక్ట్ గా మీకు హృదయంలో ఉంటే సుఖంలో ప్రవేశపెట్టడానికి చూశాడు. అది మీకు సుఖం లేనప్పుడు, మీకు శాంతి లేనప్పుడు, మీకు ఆనందం లేనప్పుడు దేవుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అంటే లోపల మిమ్మల్ని ఆనంద సాగరంలో ప్రవేశపెట్టడానికి ఒక ప్రక్రియ అది. అంటే బుద్ధుడికి ఒకటి చీప్పు పాపులారిటీ అక్కర్లేదు. బుద్ధుడు చాలా గొప్పవాడని మనం చెప్పుకోవాలని అక్కర్లేదు. బుద్ధుడు ఇలా చాలా మహిమలు చేశాడు, ఇలా ఇటువంటి చీప్పు పాపులారిటీ కొంతమంది చిన్న పని చేస్తారు, పెద్ద కీర్తిని కోరుకుంటారు. అటువంటి చాపల్యం బుద్ధుల్లో లేదు. కొంతమంది ఏదో పని చేస్తుంటారు, ఈ పని వల్ల మనకి ఎంత గౌరవం వచ్చిందని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. వాళ్ళకి జ్ఞానం ఏంటి? సరే, కొంతమంది పని చేసి గుర్తింపులు కోరుతూ ఉంటారు. ఆ గుర్తింపులు ఎవరికి కావాలి? అహంకారానికి కావాలి. అంటే గుర్తింపులు కోరుతున్నారంటే లోపల సూక్ష్మ శరీరం పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది. అంటే మనకు తెలియకుండా ఈ పని చేసి, ఈ పనులు చేసి గుర్తింపులు కోరుకుంటా అండి, ఈ పని వల్ల మంచి పనులు కొంత పుణ్యం వచ్చినా అహంకారం పెరుగుతుంది. అదే మనల్ని చీకట్లోకి తీసుకెళ్ళదు, నరకంలోకి తీసుకెళ్ళేది. అది భగవంతుడు ఈ పని చేయమని చెప్పాడు కాబట్టి చేసి వదిలేయటం కానీ దాని గురించి మనకు గౌరవం కూడా ఆశించకూడదు. అయితే ఎవరు అడ్డొస్తున్నారు? నా లోపల ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన తెలుసుకోవడానికి ఎవరు అడ్డొస్తున్నారంటే భగవాన్ చెప్తున్నారంటే, నీ లోపల ఈ చాపల్యమైన మనస్సు, చంచలమైన నీ మనస్సు విపరీత ద్వారం. కానీ సవ్యంగా అర్థం చేసుకోవడం కూడా సవ్యంగా ఉండదు. తెరవట్టడి బ్రెయిన్ అని అంటారు. అసలు తెలివితేటలు మరీ మనకి ఎక్కువ అక్కర్లేదు. సామాన్యమైన తెలివితేటలు ఉండి కామన్ సెన్స్ ఉంటే సరిపోదు. తెలివితేటలు, గొప్ప తెలివితేటలు, విపరీతమైన తెలివి, అతి తెలివి అక్కర్లేదు మనకు. కొంతమందికి అతి తెలివి ఉంటుంది, అతి తెలివి అనవసరం. ఈ జ్ఞాన సముపార్జనకి సామాన్యమైన తెలివి సరిపోతుంది. కామన్ సెన్స్ ఉండాలి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. సామాన్యమైన తెలివి సరిపోతుంది. విపరీత ధోరణిలో వెళ్ళకూడదు, విపరీత ధోరణికి వెళ్ళకూడదు. కొంతమంది అతి తెలివి అంటారు చూడు, ఆ కుయుక్తి ఉండకూడదు, ఆ కుతంత్రం ఉండకూడదు, కుచేష్టం ఉండకూడదు. ఆ కుతంత్రం లేకుండా, కుయుక్తి లేకుండా ఉన్నది, ఉన్న పరిస్థితిని ఉన్నట్టుగా అర్థం చేసుకుని ఆలోచించి మనం చేయగలిగింది చేయటం. మీరు అందరూ నన్ను ద్వేషిస్తున్నారనుకోండి, ఆయనప్పటికీ నేను ద్వేషం లేక, మీ పట్ల నేను ద్వేషం లేకుండా ఉండగలుగుతున్నాననుకోండి, ఇంచుమించుగా దేవుడి యొక్క సింహద్వారంలోకి వెళ్ళిపోయినట్టే. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయనుకోండి, ఆకర్షణ మధ్యలో నేను ఆకర్షణ లేకుండా ఉండగలుగుతున్నాననుకోండి, ఉండగలుగుతున్నాననుకోండి, దేవుడికి దగ్గరికి వెళ్ళిపోయినట్టు. అది మీ కొండ గుర్తుల కోసం చెప్తున్నాను. కొంతమంది మనస్సు బాహ్యానికి ఎక్కువ వచ్చేస్తా ఉంటుంది. బాహ్యానికి వచ్చినప్పుడు బాహ్యమైన ప్రలోభాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, బాహ్యమైన ప్రలోభాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలా కాకుండా లోపల నుంచి మనకి అంతఃకరణ నుంచి మనకి ఏది మంచిదో ఏది చెడుదో, లోపల మనకి ఏది మంచి ఏది చెడుని లోపల మన అంతఃకరణం చెప్తా ఉంటుంది. ఏమండి ఆ లోపల మనకి ఏది చెప్తా అంటే, ఇది మంచి ఇది చెడు అని మనకి చెప్తా అంటే, ఆ మంచి అన్నది చేయగలిగితే దేవుడికి జాండ దూరంలోకి వెళ్ళిపోతాం. దుర్యోధనుడు అన్నాడు, నువ్వు నాకు ధర్మం గురించి అధర్మం గురించి చెబుతున్నావు, న్యాయం గురించి అన్యాయం గురించి చెబుతున్నావు, ఏది ధర్మమో నాకు తెలుసు. ఎవరితోటి? తాతగారితో దుర్యోధనుడు అంటున్నాడు. దుర్యోధనుడికి హితబోధ చేసినప్పుడు భీష్ముడు ఏమని చెప్ప, భీష్ముడికి హితబోధ చేసినప్పుడు ఇది మంచి ఇలా చేసుకోవటం మంచిదని చెప్పినప్పుడు, అప్పుడు దుర్యోధనుడు చక్కటి మాట అన్నాడు, అది మనకే వర్తిస్తుంది. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు, తాతయ్య నువ్వు ఇది మంచి ఇది చెడు, ఇది ధర్మం ఇది అధర్మం, ఇది న్యాయమో ఇది అన్యాయమని చెబుతున్నావు, ఏది ధర్మమో నాకు తెలుసు కానీ నాకు అది చెయ్యాలని బుద్ధి పుట్టడం లేదు, ఏది అధర్మమో కూడా నాకు తెలుసు, అందులోంచి బయటికి రాలేకపోతున్నా, అది చెప్పబోయా, ధర్మం అధర్మం అతను తెలియకుండా లేని నాకు వయసు వచ్చింది, ఇది మంచి అని తెలుస్తుంది, ఇది చెడు అని తెలుస్తుంది, ఆ చెడ్డనే ఆచరించాలని ఉంటుంది కానీ మంచిని ఆచరించాలని ఉండటం లేదు. లోపల నుంచి ప్రేరణ, ఓహో ఇది మంచిది చెడు అని తెలుస్తుంది, వాడు రారాజు అది బుద్ధిగా తెలియకుండా లేడు. ఆ పాండవుల మీద కక్ష మీద, పాండవుల మీద ద్వేషం మీద బుద్ధి పాడైపోయింది. ఇప్పుడు మనకి ఎవరి మీదైనా ద్వేషం ఉందనుకోండి, వాళ్ళని మంచి గుణాలు కూడా చెడ్డ గుణాల కింద కనిపిస్తాయి. వాళ్ళు ఏదైనా మంచి పని చేశారనుకోండి, ఏదో చేశారులేండి అంటే ఆ మంచి పని గుర్తించలేకుండా నా ద్వేషం మంచి పని గుర్తించలేదు. నాకు మోక్షం ఏంటి? నాకు జ్ఞానం ఏంటి? ప్రేములే ధర్మాన్ని ఆచరించమని మన వాళ్ళు, ధర్మాన్ని ఆచరించిన వాడికి ఇది ఉపనిషత్తులో చెప్పారు, సంతానం వల్ల కాని, ధనం వల్ల కాని, గౌరవం వల్ల కాని, నీకు అర్థమవుతుంది, పదవుల అధికారం వల్ల కాని మోక్షము రాదు. నీకెవరికైనా సంతానం ఉంటే, మీరు ఏదైనా రుణం చేస్తే, మీరు చచ్చిపోయిన తర్వాత మీ పిల్లల రుణం తీర్చొచ్చు కానీ మీ అజ్ఞానంలోంచి మిమ్మల్ని మీ సంతానం బయటకు తీసుకురారు. కొంతమంది తల్లిదండ్రులు రుణం చేసి చచ్చిపోతారు పాపం, ఆ నోట్లు ఎక్కడున్నాయి తీసుకెళ్లి వెనకాల పిల్లలు తీర్చేవాళ్ళు ఉన్నారు, కానీ మిమ్మల్ని అజ్ఞానంలోంచి మీ పిల్లలు బయటకు తీసుకురాలేరు, మిమ్మల్ని అవిద్యలోంచి మీ పిల్లలు బయటకు తీసుకురాలేరు, మీ మూర్ఖత్వంలోంచి మిమ్మల్ని మీ పిల్లలు బయటకు తీసుకురాలేరు. మీకేమైనా బట్టలు పెట్టమంటే పెడతారు, మీరు ఎక్కడైనా రుణం చేసి చచ్చిపోతే ఆడు మంచోడు అయితే రుణం తీర్చొస్తారు. సిఆర్ దాసు గారి తండ్రి దివాళా తీశాడు పాపం. సిఆర్ దాసు గారు అంటే సుభాష్ చంద్రబోస్ గురువు గారు, రాజకీయ మై పొలిటికల్ గురు సిఆర్ దాస్ అన్నాడు. సుభాష్ చంద్రబోస్ కి రాజకీయ గురువు సిఆర్ దాసు, మహాత్మా గాంధీ గారికి గోపాలకృష్ణ గోఖలే. సిఆర్ దాసు గారు తండ్రి గారు ఏదో వ్యాపారం చేస్తూ నష్టపోతే ఇవ్వలేకపోయాడు, ఈ వ్యాపారం చేశాడు, నష్టం వచ్చింది, ఆ డబ్బు ఇవ్వలేకపోయాడు, ఇవ్వలేకుండా చచ్చిపోయాడు, ఇవ్వకూడదని కాదు ఇవ్వలేక చనిపోయాడు. తర్వాత దాసు గారు పెద్ద అడ్వకేట్ అయ్యాడు, అంటే రెండు చేతులతో సంపాదించాడు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ తండ్రి గారు ఎప్పుడో 30 ఏళ్ల కింద చేసి మా తండ్రి గారు మీకు ఎంత ఇవ్వాలి, మీకు ఎంత ఇవ్వాలి, మీ దగ్గర ఎంత పూచి, ఇంటికి అప్పు తీర్చాడు. ఇదేంటి అయ్యా, మీ తండ్రి గారు ఎప్పుడు 30 ఏళ్ల కింద మేము మర్చిపోయామదంటే అదంతా అనవసరం. ఇప్పుడు నా రెండు చేతులు ఉండే డబ్బు ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిలో నేను ఉన్నాను. అంటే నా తండ్రి రుణం తీరుస్తాను, ఆయన అజ్ఞానం ఎలాగనే పోగొట్టలేను కానీ రుణం తీరుస్తాను. ఆ సిఆర్ దాస్ గారు అరవింద్ ఘోష్ గారి జైల్లో ఉన్నప్పుడు 16 రోజులు ఆర్గ్యుమెంట్ చెప్పాడు బెంగాల్ హైకోర్టు. అరవింద్ ఘోష్ గారిని జైల్లోంచి విడుదలను తీసుకురావడం కోసం ఆ చివరి ముగింపు మాటలో 16 రోజులు ఆర్గ్యుమెంట్ చెప్పి 16 రోజులు ఏం చెప్తాడంటే దాస్ గారు, ఆఫ్టర్ మిస్టర్ అరవింద్ పాస్ అవే విల్ బి లుక్డ్ అపాన్ అది పోయిట్ ఆఫ్ పేట్రియటిజం, ప్రొఫిట్ ఆఫ్ నేషనలిజం అండ్ లవర్ ఆఫ్ హ్యూమానిటీ. His words will be echoed and re-echoed not only in India but across seas and lands. అరవింద్ ఘోష్ మీరు ఉరి తీసేస్తారు, అరవింద్ ఘోష్ శరీరాన్ని మీరు ఉరి తీసేయచ్చు, మీ కోర్టు కాబట్టి మీకు అధికారం ఉంది. కానీ ఆయన చేసిన రచనని, ఆయన మాట్లాడిన మాటలని, ఆయన చేసిన మంచి పనులు నదులు దాడతాయి, సముద్రాలు దాడతాయి, ఖండాలు దాడతాయి, ఇతర దేశాల్లో కూడా ప్రతిదినవిస్తాయి. ఆయన మాటలను మీరు ఎక్కడ ఉరి తీయగలరు, ఆయన రచనని మీరు ఎక్కడ ఉరి తీయగలరు, ఆయన హృదయాన్ని ఎక్కడ ఉరి తీయగలరు, ఆయన మంచితనాన్ని ఎక్కడ ఉరి తీ, ఆయన శరీరాన్ని ఉరి తీయగలరు, మీకు అధికారం ఉంది కోర్టుకి. కానీ ఆయన మనస్సు, ఆయన హృదయాన్ని మీరు ఎక్కడ ఉరి తీయగలరు, ఆయన జ్ఞానాన్ని ఎక్కడ ఉరి తీయగలరు, అది ఉరి తీయలేదు కదా. ఈ భారతదేశంతో రాగిపోవు, ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన రచన ఈ భారతదేశంలో రాగిపోవు. దేశ సరిహద్దులు దాడతాయి, ఇతర ఖండ నదులు దాడతాయి, సముద్రాలు దాడతాయి, ఇతర దేశాల్లో ఇతర ఖండాల్లో ప్రతిదమిస్తాయి ఆయన చేసిన రచనలు చెప్పిన మాటలు. ఈ అరవింద్ ఘోష్ గారు ఎలా చచ్చిపోయారని అప్పుడు సమస్య వస్తే ఆ పుస్తకాలు చదివిన వాళ్ళకి, ఫలానా బెంగాల్ హైకోర్టు ఈయన ఉరి తీసి చనిపేసిందని వాళ్ళు చదువుకుంటారు. ఈ పాపం మీకెందుకు, ఈ మచ్చ మీకెందుకు అంటాడు సిఆర్ దాస్. అంటే మీ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైనా రుణం చేస్తే మీ మనలో మీ పిల్లలు తెరుచుచ్చు, కానీ మీ అజ్ఞానం మట్టుకోడు పోగొట్టలేరు. ఎవరు మట్టుకోడు, స్వయంగా కృషి చేసుకుని అజ్ఞానం పోగొట్టుకోవాలి. ఓ అర్జున, నీ మనస్సును మెత్తడిగా చేసుకోకపోతే ఎవడు చేసి పెడతాడు నీకు? నీకు అన్నం వంట మీరు చేసుకోలేకపోతే ఎవడొకరు చేసి పెడతారు. కానీ నీ మనస్సును నువ్వు మెత్తడిగా చేసుకో, నీ మనస్సును నువ్వు బాగు చేసుకో. నీకు నీ మనస్సును మెత్తడిగా చేసుకుంటే ఎవరూ చేయలేని ఉపకారం నీ మనస్సు నీకు చేసి పెడుతుంది. నీ మనస్సును నువ్వు శత్రువుగా చేసుకుంటే ఎవరూ చేయలేని అపకారం నీ మనస్సే నీకు అపకారం చేస్తుంది. ఆత్మవిశ్వాసం ఉంటే, ఆత్మ బలం ఉంటే, మన మనస్సును మనం స్నేహితుడిగా చేసుకుంటే, మన మనస్సును మనం ఇతరుగా చేసుకుంటే, మన మనస్సును మనం స్వాధీనం చేసుకుంటే ప్రారంభాన్ని కూడా జయించవచ్చు, మృత్యువును కూడా జయించవచ్చు. అంత బలం ఉంది సంకల్పానికి. ఇప్పుడు మనం అన్నం తింటున్నాం, ఎంతకొంత శక్తి వస్తుంది కదా శరీరానికి. అలాగే మంచి సంకల్పాలు మనకు వస్తుంటే విపరీతమైన బలం వచ్చేస్తుంది మనకు. ఈ జన్మలోనే మనం మోక్షాన్ని పొందవచ్చు. అంటే నీ లోపల ఈశ్వరుడికి ఎవరు అడ్డు రావటం లేదు, నీ మనసులో ఉన్న చాపల్యం. మనం ఏ విషయంలోనూ అతిగా వెళ్ళకూడదు, మధ్య మార్గం అవలంబించాలి. బుద్ధుడు ఇది చెప్పాడు, వాయిద్యం వాయించేటప్పుడు ఫిడేలు ఉందనుకోండి, చీకలు వదిలిగా ఉన్నా ఆ సంగీతం బాగా రాదు, బాగా బిగిసిపోయినా చీకలు సంగీతం బాగా సమానంగా ఉంటేనే సంగీతం బాగా వస్తుంది. అలా మధ్య మార్గంలో అవలంబించి తరించండి, ఏ విషయంలోనూ అతి పనికి రాదు. ఈ చాపల్యమైన మనస్సు, నీ మనస్సు అడ్డొస్తుంది కానీ ఎవరు అడ్డు రావటం లేదు, నీ హృదయంలో దేవుణ్ణి దర్శించడానికి నీ మనస్సు అడ్డొస్తుంది కానీ ఎవరు అడ్డు రావటం లేదు. విపరీత ధోరణులు, కొంతమంది ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటారు. అంటే మనం హృదయపూర్వకంగా ఎదటివాణ ప్రేమించి వాడి మంచి కోసం చెప్తే చివరికి వాడు విరోధులు అవుతాం, అది విపరీత ధోరణి. అంటే మనం ఎత్తమని ప్రేమించి వాళ్ళ మంచి కోసం ఏదైనా నాలుగు మాటలు చెప్తాం అనుకోండి, చివరికి మనకు విరోధం వస్తుంది. ఏంటంటే అది విపరీత ధోరణి. పెర్వర్టెడ్ బ్రెయిన్, కొంతమందికి తెలివితేటలు ఉంటాయి, పెర్వర్టెడ్ గా ఉంటుంది. ఆ తెలివితేటలు వాడికి ఉపయోగపడవు, వాడి కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, పునాడు తరించడానికి మోక్షం పొందడానికి ఉపయోగపడతానికి ఉపయోగం. అటువంటి తెలివితేటలు అనవసరం, ఉన్నా ప్రయోజనం లేదు. తెలివి మంచిదే, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. ఆ తెలివి మనం, మనకి తెలివి ఉండొచ్చు కానీ తెలివి మనం కాదు. మనకు మంచితనం ఉండొచ్చు కానీ మంచితనం మటుకి మనం కాదు. ఎన్నిటికి అతిక్రమిస్తేనే జ్ఞానం కలిగేది అక్కడ. కొంతమంది ఏమనుకుంటారు, ఏమంటే మనకు సమాధి స్థితి ఎప్పుడు వస్తుందండి, మాకు జ్ఞానం ఎప్పుడు వస్తుందండి, మాకు మోక్షం ఎప్పుడు వస్తుందని ఇలా అడుగుతూ ఉంటారు. అసలు భక్తులు నిజమైన భక్తులు అడిగే ప్రశ్నలు కాదు, నిజమైన భక్తులు అలా అడగరు. మేము ఈ మధ్యన అభివృద్ధిలోకి రాలేకపోతున్నాం అండి, మాకు మోక్షం ఎప్పుడు వస్తుందండి, సమాధి స్థితి వచ్చేసింది, రామకృష్ణ పరమహంస గారికి వచ్చేసి మాకు ఇంకా రాలేదండి. అది భక్తుల లక్షణం. భక్తులు భగవంతుడి పాదాలు తప్పించి ఏం అక్కర్లేదు, ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటాడు, వాడు భక్తుడు. అసలు భగవంతుడి పాదాల మీద మీకు భక్తి నిలబడాలి, మీ మనస్సు అక్కడ నిలబడాలి. ఆయన చెబుతాడు మీ మనస్సును నాకు ఇవ్వండి అని, మీ మనస్సును నాకు ఇవ్వండి, అంతా సమయంగానే ఉంటుంది, ఎప్పుడు ఏ పని ఎక్కడ జరగదు అన్ని నేను చూసుకుంటాను, నీ మనస్సు నాకు అర్పించండి, మనోబుద్ధిని నాకు అర్పించండి అని భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో. ఆయనకు అర్పించడం మానేసి, ఆయనకి శరణాగతి చేయడం మానేసి, అది ఇంకా రాలేదంటే ఇది ఇంకా రాలేదంటే అది ఎప్పుడు ఇవ్వాలో అర్హతను బట్టి యోగ్యతను బట్టి అది వస్తుంది. ఆయనకు ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఎలాగ ఇవ్వాలో తెలుసు అని చెప్పి దాని గురించి నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ భక్తిని, ఆ భగవంతుడు ఎందు పాదాలు ఎందు భక్తిని విడిచిపెట్టకు. కొంతమంది అంటారు మాకు, మాకు మోక్షం వద్దండి ఇదే చాలంట, మాకేదో మోక్షం అంటున్నారు, సమాధి స్థితి అంటున్నారు, ఏదో వద్దులండి మాకు ఇదే చాలు, ఈశ్వరుడు పాదాలు ఎందు మాకు ఇది సరిపోతుంది, ఏదో అంటున్నారు సమాధి అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు, మాకు ఆ యుద్ధులేని ఇదే చాలు మాకు. ఆ భక్తి యొక్క రుచి ఎత్తు ఉండదు, అది నిజమైన భక్తుడి యొక్క లక్షణం. నీకు యోగ్యత ఉన్నప్పుడు, అర్హత వచ్చినప్పుడు ఆయన ఏం వాళ్ళది ఇచ్చేస్తాడు, లేట్ చేయడు, ఒక క్షణం కూడా లేట్ చేయడు. కానీ ఆయన మర్చిపోయాడేమో అనుకుంటాం మన గురించి. మన హృదయంలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. నాన్నగారు మాట్లాడుతున్నారు ఇక్కడ, నాన్నగారు ఏ మాట ఏ ప్రేరణ వల్ల మాట్లాడుతున్నాడు, ఇక్కడ సాక్షిగా ఉన్నాడు. ఆయన ఎలా మోసం చేయగలను, నా మాటల మీరు వింటున్నారు, ఈ మాట వెనకాలన్న ప్రేరణ మీకు తెలియదు, ఆ ప్రేరణ కూడా వెయ్యి కళ్ళతో చూస్తున్నాడు. ఆయన కళ్ళు నేను ఎలా కప్పగలను అంటే ఈశ్వరుని సర్వసాక్షి అంటారు. అలా అక్షరమర్మాల్లో భగవాన్ కూడా చెప్తారు, ఆయనకు కళ్ళు, ఆయన చూడటానికి కళ్ళు, మనలో మనకి ఏదైనా చూడాలంటే కళ్ళు ఉండాలి, ఆయన కళ్ళు అక్కడ లేకుండా అంతా చూడగలడు, అంతా తానే ఉన్నవాడు, ఆయన కళ్ళు అక్కర్లేదు, కళ్ళు లేకుండా కూడా అంతా ఆయన చూడగలడు. అంటే విపరీత ధోరణిలో అంటే పెరవర్చడు. ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఎంతవరకు అర్థం చేసుకోవాలి, ఎంతవరకు అంతవరకు అర్థం చేసుకోవాలి, అది తాడు తెగే వరకు లాక్కూడదు, అది ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకు అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడైతే అర్థాలు పనికిరావు, అవి ఎవరు అర్థం అవటం లేదు, నీ గుణాలు, నీ రాంగ్ హ్యాబిట్స్ ఏం అక్కర్లేదు. ఒక దూరం ఒక తేకట అలవాటైంది అనుకోండి మనకి, అనుకోండి మాట్లాడుచుకు, మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి ఎన్ని తెలివితేటలున్నా ఈశ్వరుడు అనుగ్రహం లేకపోతే తేకట్లోంచి బయటకు రాలే, ఇక మోక్షం మాట వదిలేదు. ఎక్కడో మోక్షం గౌతమ బుద్ధుడు చెప్పిన నిర్వాణ స్థితి, యేసుక్రీస్తు చెప్పినటువంటి స్వర్గరాజ్యం, మన హిందూ మతంలో మన ఋషులు చెప్పినటువంటి మోక్షం, అన్ని వదిలేము. మనకేదైనా జోదం అలవాటైతే, ఒక ప్యాకెట్ అలవాటైతే, మనం ఎంత ప్రయత్నం చేసినా, ఇక్కడున్నాడు కదా నారాయణుడు, ఇక్కడున్నాడు, ఆయన అనుగ్రహం లేకుండా అలవాట్లోంచి బయటకు రాలేదు. అలవాట్లోంచి బయటకు రాకపోతే నీకు వస్తువు నీకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఆటంకం కాదు, నీ లోపల వస్తువు నీ గోచరించకపోవడానికి కారణం నీ మనస్సే కారణం, నీ అలవాట్లే కారణం, నీ రాంగ్ థింకింగ్, నీ ఆలోచన ఉన్న లోపమే కారణం, నీ భేదబుద్ధే కారణం, ఇతరుల మీద నిష్ఠురాలయ్యే ఇతరులు ఎవరో కారణం కాదు. నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఊహాగానాలు, లేనిది ఉందనుకోవటం, ఉన్నది లేదనుకోవటం, ఇయే కారణం. నీ విపరీత బుద్ధే కారణం, నీ ఒక్కర బుద్ధే కారణం, నీ వంకర బుద్ధే కారణం, నీ లోపల వస్తువు తెలియకపోవడం కోసం, ఎవరు ఇతరుల మటుకి కారణం కాదు. మన సాధన ఎందుకంటే బుద్ధిలోని వంకరలు తీసుకోవడం, బుద్ధి నిదానంగా ఉంటే సాధన అక్కర్లేదు. దేహానికి ఏదన్నా కొంచెం అనారోగ్యం వస్తే తీసుకెళ్లి హాస్పిటల్ పడేస్తుంది, దేహానికి కొంచెం అనారోగ్యం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లి పడేస్తాం. మరి నీ మనస్సు మాటేమిటి? దాని ఆరోగ్యం గురించి నువ్వు ఏమి చూసుకుంటున్నావు? మనసులోకి వచ్చే ఆలోచనలేంటి? అందులోని వికారాలేంటి? అందులో పెడబుద్ధి ఏంటి? ఆ మనసులోని వంకరల మాట ఏంటి? దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు? మానసిక అనారోగ్యం నుంచి ఎందుకు బయటకు పెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు? అది బయటికి రా, నీకు లోపల వస్తువు నీకు అర్థమవుతుంది, గోచరమవుతుంది. అది శరీరంలోనూ వంకరలు చేయటం అంత తేలిక కాదు, మనస్సులోనూ వంకరలు చేయటం. అసలు మనకి సోమరతనంగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు ఎక్కువ వస్తే మాటలు కూడా సోమరతనం మాటలు. కొంతమంది మాట్లాడుతుంటే ఎవడికి జ్ఞానం రాదు, ఆడికి రాదు, వాడు చేసే పని ఎవడికి ఉపయోగపడదు, కొన్ని వాడికి ఉపయోగపడుతుంటే వాడికి ఉపయోగపడదు. అహంకారం ఉన్నవాడు ఏం చెప్తాడండి? మమకార రహితుడు అహంకార రహితుడు జ్ఞానం గురించి చెప్పాలి, కానీ అహంకారం ఉన్నాడు మమకారం ఉన్నాడు జ్ఞానం గురించి ఏం చెప్తాడు? అయితే నువ్వు ఈశ్వరుడు భక్తి కలిగి ఉంటే నీ మనస్సు శుద్ధమవుతుంది, నువ్వు మమకారంలోంచి అహంకారంలోంచి విడుదల పొందుతావు, ఏదైతే నువ్వు కాదో దాంట్లోంచి నువ్వు విడుదల పొందుతావు. భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడా లేడా అని నువ్వు అనుకుంటున్నావు. భగవంతుడు ఉన్నాడు, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అనుకున్న వాళ్ళు ఎప్పుడు లేడు, అంటే మనం లేవు. భగవంతుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని మనం అనుకుంటున్నాం. ఉన్నాడా, ఆయన ఉన్నాడు, ఉన్నాడా లేడా, ఉన్నాడు అనుకున్నవాడు మటుకు ఇప్పుడు లేడు, ఎప్పుడు లేడు. ఆయన బుధాన్ని తిరుగుతున్నారు మీరు, ఈ నేను చూడండి, నేను దాన్నే కొంతమంది దొంగలైన అంటున్నారు కదా, దీన్ని దొంగలైన కొంతమంది, మిజ్జానైన కొంతమంది ఏదో అంటున్నారు కదండి. అది శూన్యం, అది లేనే లేదు. అసలు శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసేది దొంగనే. అది ఆలోచించి విశ్లేషణ చేసుకుంటే అది ఇప్పుడు కూడా లేదు, అది లేనే లేదు. అసలు నువ్వు లేనిదాన్ని ఉందని అనుకుంటున్నావు, అది నీ పీకి పట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ అయింది, 400 మంది చనిపోయారంటే మనకు ఒక కన్నీటి చుక్క రాదు. మన ఇంట్లో 97 వచ్చినప్పుడు చచ్చిపోయినా ఆడి గురించి దుఃఖపట్టు. కొంతమందికి ఎవరికైనా శరీరానికి బాధిస్తే వాళ్ళ శరీరానికి వచ్చినట్టుంటుంది. అది మానవ జాతి మీద తాదాక్ష్యం. ఇందులో రహస్యం లేదండి, మ్యాటర్లోంచి మైలు విడదీయాలి. అంటే ప్రకృతి విషయాల్లోంచి, ప్రకృతి అంతా మ్యాటరే కదండి పదార్థం, ఇందులోంచి మ్యాటర్లోంచి మైండ్ని విడదీయాలి. ఇది మోక్షం. మనం దేంతో, లేకపోతే ఒక ఆస్తితోటి, లేకపోతే ఒక గౌరవంతో, మీకు అర్థమవుతుంది, లేదా ఒక అధికారంతో, ఒక ప్రాంతంతో తాదాక్ష్యం పొందుతూ ఉంటాం, లేదా బంధువులతోటి, స్నేహితులతోటి, వీళ్ళు నా వాళ్ళని, వాళ్ళ పరాయి వాళ్ళని, లేదా ఏదో కొంత ఆస్తి ఉందనుకోండి. మనం ఆస్తితో నాకు 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది, ఇంత ప్రాపర్టీ ఉంది, అంత ప్రాపర్టీ ఉంది. మనం ఇప్పుడు చెప్పమనుకోండి, పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు చెప్తారు, కొంచెం ఎక్కువేసే చెప్తారు. కొంతమంది గవర్నమెంట్ పొలం కూడా ఆడదని చెప్పేస్తారు, ఈ దుడ్డంతా మాదే అంటారు. ఇదేంటి, ఇదంతా మీదే అంటున్నారు, ఈ గవర్నమెంట్ కూడా మీదే అంటున్నారని మనం అబద్దాలు చెప్పకపోతే పెళ్లిళ్ళు అవ్వని మళ్ళీ చెప్తారు. దానికి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్తారు. అంటే మనం ఈ మైండ్ తీసుకెళ్లి ఏం చేస్తే ఏమి లేదు. ఇందులో రహస్యం, మ్యాటర్తో మైండ్ అడుగుసేయాలి. ప్రాపర్టీ అదే, అది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఏదో ఉంటుంది బాహ్య విషయాలు. దేంతో దాంతో తాదాక్ష్యం చెంది, ప్రాపర్టీతో ఏదో ప్రాపర్టీతో మైండ్ తాదాక్ష్యం పొందుతూ ఉంటుంది, లేదా ఇష్టంతో ఐఎస్టీ, ఇవన్నీ మ్యాటరే, చైతన్యం కాదే. ఇవన్నీ మ్యాటర్తో తాదాక్ష్యం, ఆ మ్యాటర్తో మైండ్ తాదాక్ష్యం విడదీసేస్తే అది బూట్లో పడిపోతుంది. అంటే మన శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం తగ్గిపోయిన వెంటనే ఆరోగ్యం వచ్చేస్తుంది. అలాగే నీ మ్యాటర్తోటి, బాహ్య విషయాలతోటి, ప్రకృతితో, ఈ భౌతిక విషయాలతో నీకున్న సంబంధాన్ని, మైండ్ని విడదీసేస్తే మైండ్ అది బూట్లో పడిపోతుంది. అదే భగవంతుడు ఉన్నాడో లేడని నువ్వు అంటున్నావు. భగవంతుడు ఉన్నాడో లేడని, భగవంతుడు ఉన్నాడో లేడని సందేహించేవాడు అసలు లేడు. అంటే నువ్వు లేవు, ఆయన ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనసు లేదు, జీవుడు లేడు, చైతన్యం ఉందని భగవాన్ అంటారు. చోట మోక్షం అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు, జ్ఞానం అంటే ఏంటనుకుంటున్నావు. నీ మనసు పరిశుద్ధం అయిపోయిందనుకో, నీ మనసు పరమ పవిత్రమైందనుకో, అదే జ్ఞానం. పరమ పవిత్రమైన మనస్సు, పరిశుద్ధమైన మనస్సు, ఏకాగ్రమైన మనస్సు జ్ఞానానికంటే వేరుగా ఉండదు, అదే జ్ఞానం. మలిన మనస్సుకు అద్దెలు ఉంటాయి, మలిన మనస్సే బంధం. మనస్సును మలినలోంచి విడదీస్తే అదే మోక్షం. మాలిన్యంలోంచి నీ మనస్సును విడదీ, అదే మోక్షం. నీ మనస్సే ఆకారం చెందుతుంది, ఆత్మాకారం చెందుతుంది, మోక్షాకారం చెందుతుంది. అంటే నువ్వు లేవు, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉన్నాడా లేడని మీరు అంటున్నారు. అనివో లేడు, వాడున్నాడు. అది భేదబుద్ధి నశించాలి, భేదబుద్ధి నశించాలి, ఆ భేదభావం నశించాలి. అంచేత నీకు భగవంతుడు నీకంటే వేరుగా లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు, నీకు సాక్షిగా ఉన్నాడు. భగవంతుడు అందరి హృదయాల్లో ఉండటమే కాదు, అందరికీ ఆధారంగా ఉన్నాడు. మన అందరి హృదయంలో ఉండటమే కాదు, మన ఉపాధి ద్వారా ఏ టైంలో ఏ మాట రావాలో, ఏ పని చేయించాలో, ఆ పని మనకి, ఆ పనికి ఆధారం మన దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి హృదయంలో ఉండి ఆ దేహాన్ని నడిపిస్తున్నాడు వాడు. అలాగా హృదయంలో ఉండటమే కాదు, ప్రారంభాన్ని బట్టి ఆ దేహాన్ని నడిపిస్తున్నాడు. ఆయనే మొదలు, ఆయనే మధ్య, ఆయనే మూలం, అన్ని ఆయనే. ఆయనలోనే ఉన్నాం, పనిచేసేటప్పుడు ఆయనలోనే ఉన్నాం, విశ్రమించేది కూడా ఆయనలోనే. భగవంతుడు హృదయంలో ఉన్నాడు, ఏ తలంపులు లేకుండా ఉన్నాడు. ఇంకోటి, తలంపులు దుఃఖానికి కారణం. నీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, తలంపు వచ్చాక వాడి ప్రభావం నీ మీద పనిచేస్తాం. ఈ పూజ, ఈ జపము, ఈ ధ్యానము, ఇవన్నీ కూడా మనస్సు నియమించుకోవటానికి, మనస్సు పలచబట్టడానికి, మనస్సుకు లోచూపు కలగజేయటం కోసం. మీరు బాగా పూజ చేస్తున్నారనుకోండి, బాగా జపం చేస్తున్నారనుకోండి, బాగా ధ్యానం చేస్తున్నారనుకోండి, వాటి వల్ల మీకు పుణ్యం వచ్చిందనుకోండి, మీ పుణ్యం అనుభవిస్తే పోతుంది. కానీ ఏది శాశ్వతంగా ఉంటుందంటే, మీరు చేసే పూజ వల్ల, మీరు చేసే జపం వల్ల, మీరు చేసే ధ్యానం వల్ల విషయాల పట్ల మీకు వాంఛ తగ్గుతంటే, విషయాల పట్ల మీకు కాంక్ష తగ్గుతంటే, విషయాల పట్ల అపేక్ష తగ్గుతంటే, మీకు మానసిక ఆరోగ్యం బాగుంటుంది, మీకు మోక్షం కూడా కలుగుతుంది. మీరు బాగా ధ్యానం చేస్తున్నారనుకోండి, లేదా పూజ చేస్తున్నారనుకోండి, జపం చేస్తున్నారనుకోండి, విషయాల పట్ల, ఇంద్రియాలకు సంబంధించిన విషయాల పట్ల మీకు అపేక్ష తగ్గుతుంది అనుకోండి, ఆకర్షణ తగ్గుతుంది అనుకోండి, దానివల్ల మీకు శాశ్వత ఫలితం చేకూరుతుంది. ఇదే పుణ్యం కోసం మేము చేస్తున్నామంటే పుణ్యం వస్తుంది, కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. అన్నింటినీ చేయగల సామర్థ్యం కల భగవంతుని ఆజ్ఞకి భిన్నంగా ఎవరు ఏమీ చేయలేరు. అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. అది మనకు అర్థమైతే సుఖం, అది అర్థం కాకపోతే దుఃఖం. అదంతా ఆయన సంకల్పంతో నడుస్తుంది, దానికి భిన్నంగా ఏమీ జరగదు. ఈశ్వరుడు సంకల్పానికి భిన్నంగా ఏదీ జరగదు. అంటే ఎవరైనా అభివృద్దిలోకి వస్తున్నారనుకోండి, ఏదో రంగంలో మీరు అసూయ పట్టడంలో వాడు అభివృద్ది ఆగదు. మనకే నష్టం, మళ్లీ మనకున్న మానసిక ఆరోగ్యం అది చెడిపోతుంది. ఆయన భిన్నంగా ఎవరు ఏమీ చేయలేరు. అక్కడ చెప్తున్నాడు, అది కాదవయ్యా, లోకంలో జరిగేది ఈ పంచభూతాల యొక్క నడక, ఈ ఖగోళం యొక్క నడక, ఈ సృష్టి యొక్క నడక, ఈ పుట్టటాలు, ఈ చావులు, పుట్టుకలు, ఇదంతా జీవకోటి యొక్క నడక. జీవకోటి అంత ఎలా నడుస్తుంది? ఆ జీవకోటి ఏ జీవుడు ఏ దేహంలో ఎప్పుడు ప్రవేశించాలి, ఎప్పుడు ఆ దేహాన్ని విడిచిపెట్టాలి ఆ జీవుడు, ఇదంతా ఒక కార్యక్రమ ప్రణాళిక ప్రకారం ఇది నడుస్తుంది. నువ్వు ఈశ్వరుడు, నువ్వు చేయవలసింది ఏమిటంటే, నీకు నీ మటుకి నువ్వు బాహ్యంగా ఇది జగత్తులో ఏం జరుగుతుందని కాదు, నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు ముందు నీ మనస్సులో, నీ మనస్సు వేసవకాలం వచ్చినప్పుడు వేసవకాలం వస్తుంది, వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వచ్చినప్పుడు శీతాకాలం వస్తుంది, అది నువ్వు ఆపు చేయలేదు. గాలివానలు వచ్చినప్పుడు గాలివానలు వస్తాయి, భూకంపాలు వచ్చినప్పుడు భూకంపాలు వస్తాయి, సమాజంలో అలదలు వచ్చినప్పుడు అలదలు వస్తుంది, పేచీలు వచ్చినప్పుడు పేచీలు వస్తూ ఉంటాయి. అది కాదు, అది ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరగవలసింది, ఏదో జరిగిపోతూ ఉంటుంది. కానీ నువ్వు చేయవలసింది అంటే నీ మనస్సులో కుటిలత్వం ఉంటే అందులోంచి బయటకు రా, అది సాధన. అసలు కుటిలత్వం ఉందనే మనకి తెలియటం లేదు, అందులోంచి బయటకు ఎలా వస్తాం మనం? అంతకే ఈ శ్రవణం చేయటం. నీ మనస్సులో కుటిలత్వం ఉందో లేదో తెలుసుకోవడానికి శ్రవణం అవసరం. భగవంతుడి గురించి శ్రవణం చెయ్యాలి. ఈ మధ్య పేపర్లో వస్తున్నాయి, వాళ్ళు ప్రేమించుకున్నారు, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, చచ్చిపోయారు. అది ప్రేమ కాదు, కామం. ప్రేమ అనేది ఒక భగవంతుడికి సంబంధించిన విషయం. జీవుడికి ఈశ్వరుడికి ఉన్న అనుబంధం ప్రేమ. ఒక జీవుడికి ఇంకో జీవుడికున్న అది కామం, అది కోరిక. జగత్తంతా కామం చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రేమ అది ఈశ్వరుడికి మనకి, పరమేశ్వరుడికి మనకున్న అనుబంధం, అదే ప్రేమ. దానివల్లే వాసనలు నశిస్తాయి, పునర్జన్మ హేతువులు నశిస్తాయి. అది నీ మనసులో కుటిలత్వం ఉంటే అందులోంచి బయటకు రా. నీ మనసు సమగ్రంగా ఉందా లేదా సమగ్రంగా లేదు అది కూడా చూసుకో. ఇతరులను విమర్శించడం వల్ల మనకేం కలిసి వచ్చేది, మనల్ని మనం విమర్శించుకోవటం మంచిది. ఇతరులను విమర్శిస్తూ కూర్చుంటాం అనుకోండి, లోకవాసన పెరిగిపోతుంది, దేహవాసన పెరిగిపోతుంది. అయితే ఇతరుల్లో ఉన్న బలహీనతలు కాదు, మనకు కావాల్సిన మనలో ఉన్న బలహీనతలలోంచి మనకి మనం బయటకు రావడానికి ప్రయత్నం చెయ్యి. అది నువ్వు చెయ్యి, అది నువ్వు చేయవలసింది. అది కాస్తున్న ఎండను ఏం తగ్గించలేవు. రోడ్డు మీద ముళ్ళని నువ్వు చేయలేవు, చెప్పులు వేసుకుని వెళ్ళు. కాస్తున్న ఎండను తగ్గించలేవు, గొడుగేసుకుని వెళ్ళు. సృష్టి ప్రకారం అలా నడుస్తూ ఉంటుంది. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ బలహీనతల్లోంచి బయటకు రా, నీ కుటిలత్వంలోంచి బయటకు రా, నీ కపటంలోంచి బయటకు రా, నీ బ్రాంచిలోంచి బయటకు రా. నువ్వు బ్రాంచి పడుతున్నావు, లోకమే సర్వస్వం అనుకుంటున్నావు, దేహమే సర్వస్వం అనుకుంటున్నావు, ఇందులోంచి బయటకు రా. నువ్వు ఏ విషయాన్ని చూసి మోహం పడుతున్నావు, ఏ మోహం పడుతున్నావు, అదే సర్వస్వం అనుకుంటున్నావు, ఇందులోంచి బయటకు రా. నీ మనసు కల్పించే విషయాలు చాలా ఉన్నాయి. మనస్సు బాహ్యానికి వెళ్లి కొలిది విషయాలను కల్పిస్తున్నాను. మనస్సు బయటకు వస్తే బంధం, లోపలికి వెళ్తే మోక్షం. అది ఎటు పంపాలనేది నిర్ణయించుకునేది నువ్వు. అది జాగ్రత్తగా నువ్వు ఆలోచించుకో. లోకం లేదు, లోకం అంతా స్వప్నమే. అంటే నీ విషయం అయితే నువ్వు చూసుకో, విడిచి అది వ్యాకటిపాటు నీకు ఆందోళన. కొంతమంది ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడతా ఉంటారు. సాధన అంటే ఏమిటంటే, ప్రయత్నము అంటే ఏమిటంటే, ఈశ్వరుడి మీద మనకు నిజంగా ప్రేమ ఉంటే దాని గుర్తి ఏమిటంటే, మన మీద ఆయన దయ ఉందనుకుంటే దాని గుర్తి ఏమిటంటే, నిరంతరము ఆందోళన పడుతున్న మధ్యలో ఆందోళన లేకుండా మనం ఉండగలగాలి. కొంతమందికి ఏ నిమిషానికి ఆ నిమిషానికి కంగారుగా ఉంటారు, ఏంటో మనకు అర్థం కాదు. చాలా బిజీగా ఉన్నామంటే ఎప్పుడు మాట్లాడినా బిజీగా ఉన్నాం, బిజీగా ఉన్నామంటారు. కానీ చావు వచ్చినప్పుడు మటుకు అలా చెప్పడానికి అవకాశం లేదు, బిజీగా ఉన్నామని. చావు వచ్చిందనుకోండి, బిజీగా ఉన్నా ఆడు ప్రాణం తీసిపోతుంది. చావుకి దయ అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఆ టైం వస్తే చాలా ప్రాణం లాక్కుపోతుంది. ఒకరోజు దయ చూపించిన ఆ మీద అంటే దయ చూపించదు. ఆ గంటలో ఆ క్షణంలో ప్రాణం లాక్కుపోతుంది. నేను దస్తావేజులు అయ్యి రాసుకోవాలి, ఒక 24 గంటల టైం ఉన్నది, టైం ఒకటి. దయ అనేది ఎలా ఉంటుందో చావుకి తెలియదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆందోళన పడే మధ్యలో, ఆందోళన పడే మనుషుల మధ్య, వ్యాకుల పాటి పడే మధ్యల మధ్య, ఈర్ష ద్వేషాలతోటి, మదంతో, అసూయతోటి కొట్లాడుతున్నటువంటి మనుషుల మధ్య, ఆ గుణాలు లేకుండా నువ్వు ఉండగలగాలవయ్యా. ఎలా ఉంటావు, ఉండగలగాలంటే ఎలా ఉంటావు? మౌనంగా భగవంతుడి పాదాలని హృదయంలో నింపుకుని ప్రేమగా ఇష్టంతో ఆ పాదాలను అర్చన చేసుకుంటే ఈ అనవసరం విషయాల్లోంచి నువ్వు బయటకు వస్తావు. అంటే భగవంతుని పాదాల చెంత నువ్వు మౌనంగా ఉండు. నీకు ఈశ్వరుడికి ఉన్న అనుబంధం పరమ పవిత్రంగా ఉండాలి. నీ భక్తి కూడా ఎంత రహస్యంగా ఉంటే అంత మంచిది. నీ భక్తి కూడా ఎంత రహస్యంగా ఉంటే అంత మంచిది. ఈశ్వరుడు పట్ల గౌరవం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. భగవద్గీతలో ఈశ్వరుడు చెప్పాడు చూడండి, భగవంతుడు చెప్పిన మాటలను కూడా మీరు ధ్యానం చేయాలి. అంటే భగవంతుడి రూపాన్ని ఎలా అయితే ధ్యానం చేస్తున్నారో, భగవంతుడి నామాన్ని ఏ విధంగా అయితే స్మరిస్తున్నారో, అలాగే భగవంతుని మాటను కూడా ధ్యానం చేయాలి. ఆ మాటను ధ్యానం చేస్తే అది మన గుండెకి పట్టుకుంటుంది, గుండెకి హత్తుకుంటుంది. ఇప్పుడు మాటలు చాలా బాగుంటుంది. ఈ మధ్యన బిజినెస్ మ్యాన్ 1,000,000,000 సంపాదించాడు. ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము. ఆయన చాలా కాలం బిజినెస్ చేసి 1,000,000,000 సంపాదించాడు. ఆయన చెప్పాడు, నేను మొట్టమొదటి ఢిల్లీలో ఫ్లాట్లో ఉండేవాడిని, అక్కడి నుంచి అలా సంపాదించుకుంటూ వచ్చాను. అంటే అన్నాడు, 1,000,000,000 సంపాదించాను మీరు అప్పుడు ప్రయాణం ఆగి. బిజినెస్ ఈజ్ ఎ జర్నీ. బిజినెస్ చేసేవాడు 100,000,000 సంపాదించామని అక్కడ ఆగకూడదు అన్నాడు. అది బిజినెస్ ఈజ్ ఎ జర్నీ, అది ప్రయాణం చేస్తూ ఉండాలి. 1,000,000,000 ఉందనుకున్నప్పుడు నాకు వెళ్తే 2,000,000,000 వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో 100,000,000 తగ్గొచ్చు. బిజినెస్ చేసేవాడు ఇంకో స్టాప్ అంటూ లేదు. 100,000,000 సంపాదించాను కదా, అక్కడ ఆగటం కుదరదు. ఆ 100,000,000 మళ్ళీ నిన్ను ఇక్కడ కూర్చొని అవుతుంది. నిన్ను బిజినెస్ ఈజ్ ఎ జర్నీ, ఇట్ ఇస్ నాట్ డెస్టినేషన్. మీకు మోక్షం లేదా మోక్షానికి వచ్చేసాం, ఒడ్డుకు వచ్చేసాం అంటానికి ఇల్లేదు. ఇప్పుడు నాకు 1,000,000,000 ఉన్నాయనుకోండి, లేకపోతే 1,000,000,000 కదా, ఈ 1,000,000,000 2,000,000,000 అయినకోండి, దానికి 2,000,000,000 ముగింపు ఎక్కడ? దానికి ముగింపు లేదు. నేను ఎంతకాలం అయితే బతుకుంటాను, అంతకాలం అలా సంపాదిస్తుంటాం, అలా ప్రయాణం చేస్తూ ఉంటాం, దానికి పులిష్టాపు లేదు. మా ప్రాణం పోవటమే పులిష్టం. అంటే ఈ భక్తి మార్గంలో ఉన్నాడు కూడా నాకు సమాధి స్థితి వచ్చేసిందేమో, నాకు జ్ఞానం వచ్చేసి ఇలా చూసుకోలేటం. అంటే ఆ భగవంతుడే. లేదంటే రామకృష్ణ పరమహంస గారికి సమాధి స్థితి వచ్చేసింది, నాకు ఎప్పుడు వస్తుందండి? అదంతా ఆయన ఇష్టమే. ఎవరిష్టం? ఆ ఈశ్వరుడి ఇష్టమే. దాని పాదాలను ఆశ్రయించి ఉండటమే పని. ఉన్నాడా? ఉన్నాడా? ఉంటే ఎలా ఉన్నాడు? ఉన్నాడా? ఇదేమంటున్నాడంటే ఉన్నాడు అన్నాడు. ఎవరన్నారు భగవాన్? ఏమన్నారంటే ఉన్నాడు అన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడా? ఉన్నాడు. మళ్ళీ ప్రశ్న ఏంటంటే ఉన్నాడు, ఉంటే ఎలా ఉన్నాడు? అంటే భగవాన్ ఏమంటున్నాడు, అశాశ్వతమైన దేహములు మనస్సులో, నీ దేహం అశాశ్వతమే, కానీ లోపల ఈశ్వరుడు మటుకు నిజం, వాడు శాశ్వతం. నీ మనస్సు అనేది పిల్లిముగ్గలేస్తా ఉంటుంది. శనివారం ఉన్నట్టు ఆదివారం ఉండదు, ఆదివారం ఉన్నట్టు సోమవారం ఉండదు. ఈ మధ్య రామకృష్ణ ప్రభులో ఏదో కథ వచ్చినట్టు. ఆ కథలో ఏంటంటే, ఒక రోజు వచ్చి ఆ స్వాముల వారు ఏదో చెప్తాంటే పిల్లి వచ్చి నీదట్టున్నాయని మాటలు. ఆ స్వాముల వారు భగవద్గీత గురించి, ఉపనిషత్తుల గురించి చెప్తాంటే పిల్లి వచ్చి దగ్గర కూర్చుని వినీదట్టున్న మాటలు. ఈ స్వామి గారు అన్నారట, ఈ పిల్లి బాగా వింటాను మనం చెప్పి మాటలు అన్నారట. ఈ పిల్లి రోజు వస్తానండి, మాటలు కూడా బాగానే వింటానండి, ఇంచేత మనం ప్రవచనం టైంకి వచ్చేస్తానండి. మన ప్రవచనం ముగిసేటప్పటికి అది వెళ్ళిపోతాను, టైంకి వచ్చేస్తానండి, కూర్చుంటాను వెళ్ళిపోతాను అని ఎవడో కూర్చుంటే నలుగురు భక్తులతో అన్నాడు. ఒక రోజున ఏం చేశాడంటే, ఈ పిల్లి నిజంగా ఎంత భక్తి ఉందని చూడటానికి అది వినే టైంలో తీసుకొచ్చి ఎలకని తీసుకొచ్చి ఎదురుకుండా పెట్టేస్తుంది. పిల్లి ఎదురుకుండా ఇదంతా మానేసి ఎలకని ఎత్తిపోయింది. అంటే వింత వింటాను, దాని వాసన ఎక్కడ పోలేదు, ఆ ఎలకను తినాలనే బుద్ధి ఎక్కడ పోలేదు, వాసన వాసన లాగా ఉంది. వింత వింటాండి, ఆ ఎలక కనిపించి ఎలక కనిపించడం చెప్పి వింటున్నట్టు కనిపిస్తుంది, ఎలక కనిపించేప్పుడు దాన్ని వేసుకుపోయిందాను. అంటే వింటనే దాని సంస్కారం ఇంత పోలేదు, దాని పాడు బుద్ధి ఎక్కడ ఉందా, హింసా ప్రవృత్తి పోలేదు. ఇది ఇక్కడ అంటే హింసా ప్రవృత్తి ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళ మధ్యలో మనం ఉన్నప్పుడు కూడా హింసా ప్రవృత్తి లేకుండా ఉండగలిగితే అది సాధన. ఉన్నాడు ఉన్నాడు అంటున్నారు కదా, ఉంటే ఆయన ఇంతకు ఏమంటారంటే, నీ శరీరం శాశ్వతం కాదు, ఏదో రోజున రాలిపోతుంది. ఈవేళ పచ్చగా ఉన్న చేయండి, రేపు ఎండిపోతుంది. ఈవేళ బాగుంది శరీరం, ఆరోగ్యంగా ఉంది, రేపు ఎలా ఉంటుందో చెప్పలేదు. శరీరం అశాశ్వతమే, నీ మనస్సు కూడా అశాశ్వతమే. మనస్సు ఎప్పుడు ఒక రకంగా ఉండదు. ఏ రోజుకి ఆ రోజు మనస్సులో పరిణామం వస్తూ ఉంటుంది. నీ గుణాలు మారుతూ ఉంటాయి, నీ వాసనలు మారుతూ ఉంటాయి. అది మనసులో కూడా స్థిరత్వం లేదు. అంటే అస్థిరమైనటువంటి చాంచల్యమైనటువంటి మనసులో, అస్థిరమైనటువంటి శరీరంలో వీటికి ఆధారంగా ఉన్నవాడు ఈశ్వరుడే. నీ శరీరం మరణిస్తున్నా కానీ లోపల ఈశ్వరుడికి వాడికి లేదు మరణం, వాడు ఉన్నాడు లోపల. నీ మనస్సు చపలంగా ఉన్నా వాడు ఉన్నాడు. చపలమైన మనస్సులో, అశాశ్వతమైన శరీరంలో వాడు అంతర్యామగా లోపల ఉన్నాడు. అంతేకాక ఆయన సర్వానికి అతీతమైన చైతన్యం, ఇందులో ఉన్నాడు, వీటికి అతీతంగా ఉన్నాడు. నీ శరీరంలో ఉన్నాడు, నీ మనసులో ఉన్నాడు, ఉన్నాడని ఇందులో భాగంగా ఉన్నాడు అనుకోకు, వీటికి అతీతంగా ఉన్నాడు.
నీ హృదయంలో దేవుడు ఉన్నాడంటే నీ శరీరంలో ఒక భాగం అనుకోకండి. లేకపోతే నీ మనసులో వచ్చే వికారాలకు ఆడికి అంటగట్టకు. నీ శరీరంలో ఈశ్వరుడు ఉన్నాడంటే ఉన్నాడు, కానీ నీ శరీరంలో ఒక భాగం కాదాడు. అలా నీ మనసులో అనేక వికారాలు వస్తున్నాయి. నీ వికారాలకు వాడేమి, నీ వికారాలకు వాడి బాధ్యత ఏమి లేదు, కానీ ఉన్నాడు. నీ వికారాలకి వాడి బాధ్యత ఏమి లేదు, అక్కడ కూడా ఉన్నాడు. అడు ఉన్నాడు. నీ శరీరానికి వచ్చే రోగాలతో సంబంధం లేకుండా, నీ మనసుకు వచ్చే వికారాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉన్నాడు. లోపల ఉన్నాడు. ఎలా ఉన్నాడు? స్వేచ్ఛగా ఉన్నాడటండి, స్వచ్ఛంగా ఉన్నాడట. శరీరంలో ఉన్నమాట నిజమే, కానీ ఆ శరీరానికి వచ్చే రోగాలతో సంబంధం లేదు, శరీరానికి వచ్చే ముసలితనంతో సంబంధం లేదు, శరీరానికి వచ్చే చావుతో సంబంధం లేదు, నీ శరీరానికి వచ్చిన పుట్టుకతో సంబంధం లేదు, నీ మనస్సులో ఉన్న కామక్రోధాలతో ఆయన సంబంధం లేదు, నీ మనస్సులో ఉన్న వికారాలతో సంబంధం లేదు. కానీ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆ వ్యాపకం చెలుస్తున్నటువంటి మనస్సు లోపల, రోగాలకి పుట్టైనటువంటి శరీరం, అశాశ్వతమైనటువంటి శరీరం లోపల స్వేచ్ఛగా ఉన్నాడు, స్వతంత్రంగా ఉన్నాడు, చేతనంగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు, వాడే నారాయణుడు. మీ మనసులో ఏదైనా వికారాలు వస్తాయంటే ఆడికి కూడా వికారం వచ్చేది అనుకోకుండా లోపల ఉన్నాడని పని చేస్తున్నాడు, ముద్దబ్బాయిలా వేయడు. నీ జీవితాన్ని ఎప్పుడు ఎలా మలుపు తిప్పాలో దేహ ప్రారంభాన్ని బట్టి అక్కడ మలుపు తిప్పుతూనే ఉంటాడు. అంటే దానికి రూపం లేదు, దానికి లోపల చైతన్యానికి రూపం లేదు, దానికి పేరు లేదు. ఎప్పుడైనా ఒక రూపాన్ని తొడుక్కుని పేరు పెట్టుకుని వస్తే రావచ్చు, రిజర్వేషన్. సహజంగా దానికి రూపం లేదు, సహజంగా దానికి ఒక పేరు లేదు. ఇప్పుడు మనమైనా అంతే. ఇక ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళడం మీకు మోక్షం వచ్చేస్తుంది. పలానా దేహం నాది, పలానా పేరు నాది, అందరం జిడిపోండి, మీకు చైతన్య స్థితి ఉంది. లోపల దేవుడు ఉన్నాడు అంటున్నారు కదా వీడు, వాడంతాడు. పలానా శరీరం నాది, పలానా పేరు నాది. మీకున్న పేరుతోటి, మీకున్న రూపంతో మీరు విడిపోండి, తాదాత్మ్యం బయటకు వచ్చేయండి. మీ లోపల ఉన్న చేతనం, ఆ చైతన్యం మీకు అంతా చేతికి ఉన్నాడు. ఉన్నాడంటే కదా నీకు అనుభవంలోకి వస్తాడు. ఎప్పుడు మనం ఏమనుకుంటున్నాం, పలానా శరీరం నాది, పలానా పేరు నాది అనుకుంటున్నాం కదా. మీరు సాధన చేసి అన్ని విధముల ప్రయత్నం చేసి ఆ రూపబుద్ధిలోంచి, ఆ నామబుద్ధిలోంచి విడుదల పొందండి. ఇప్పుడే ఎక్కడే ఆ చైతన్య స్రవంతిలో ఊడిసలాడతారు, ఆనందంలో ఊడిసలాడతారు, ఆనంద సముద్రంలో ఈతల కొడతారు. ఎక్కడున్నది ఉప్పు సముద్రం కాదు, ఆనంద సముద్రం, శాంతి సముద్రం. ఎవరైనా ఏదైనా బలహీనతతో బాధపడుతున్నారనుకోండి, ఆ బలహీనతలోంచి ఆ వ్యక్తిని విడుదల పొందింపజేయాలని పరమేశ్వరుని ప్రార్థించండి. అని విమర్శించడం కాదు మీరు చేయవలసింది. ఇప్పుడు ఎవరైనా ఒక బలహీనతతో బాధపడుతున్నాడు, ఆ బలహీనతలోంచి ఆ జీవుడు బయటకు రావాలని ఈశ్వరుని ప్రార్థించాలి. మీ ప్రార్థన ఫలితంగా అనుకుంటుంది. అంటే ఈ దేహాన్ని నేను, ఈ పేరు నేను, పలానా శరీరం నాది, పలానా పేరు నాది అనే బ్రాంచ్లోంచి నువ్వు బయటపడ్డప్పుడు నీకు ఎలా కలుగుతుందంటే, పలానా శరీరం నాది, పలానా పేరు నాది అని నువ్వు దాంతో తాదాత్మ్యం పొందుతున్నావు. నువ్వు భ్రాంతిలో ఉన్నట్టే, అజ్ఞానంలో ఉన్నట్టే. అంటే పలానా ఒక శరీరంతో మీరు తాదాత్మ్యం పొందినప్పుడు, ఆ శరీరానికి ఉన్న పేరుతో మీరు తాదాత్మ్యం పొందినట్టు అహంకారంలో, అజ్ఞానంలో శుభ్రంగా మునిగిపోయి ఉన్నామని అర్థం. అజ్ఞానం ఉన్నప్పుడే భ్రాంతి వస్తుంది. జ్ఞానంలోంచి భ్రాంతి రాదు, అజ్ఞానంలోంచి భ్రాంతి వస్తుంది. అసలు నీకు ఆ నిరాకారం కష్టం అనుకుంటే సకాలాన్ని ఆరాధించవచ్చు. డైరెక్ట్ గా నీ మనస్సును ఆత్మ మీద నిలబెట్టడం కష్టం అనుకుంటే చైతన్యం మీద, చైతన్యం అందరిలోనే ఉంది. ఆ చైతన్యం మీద నీ మనస్సును నిలబెట్టడం కష్టమైతే అవతార పురుషులు ఓ రూపాన్ని ధరించినటువంటి వాళ్ళకి దేహ ప్రారంభం ఏమి ఉండదు, వాళ్ళకి ప్రారంభం ఏమి ఉండదు. ఈశ్వరుడు దేహం కూడా ఆత్మే, ఏంటంటే ప్రారంభం లేదు అక్కడ. వాళ్ళ దేహం కూడా ఆనందం. ఈశ్వరుడు కనుక దేహం ధరిస్తాడనుకున్న ప్రారంభం ధరించడు. అయితే దేహం కూడా ఆత్మే, ఆ దేహం కూడా ఆనందం. ఒకవేళ రూపం లేని దాన్ని, నామం లేని దాన్ని మీరు పట్టుకోలేరనుకోండి, ఒక అవతార పురుషుడు, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఎవరో ఒకరు మీరు ఆ రూపాన్ని ఆరాధించి ఆ నామాన్ని స్మరించుకుని మీ రూపంలోంచి, మీ నామంలోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇవన్నీ రెండు, ఒకటి శాంతి, ఒకటి శాంతి, రెండు పవిత్రత. ఈ రెండు ఉంటే కదా కుటిలత్వం నుంచి, పవిత్రత ఉంటే కదా కుటిలత్వం నుంచి బయటకు రావటం. నీకు శాంతి ఉంటే కదా సాధన చేసేది, శాంతి లేకుండా సాధన ఎలా చేస్తావు? శాంతి ఉంటే కదా నీ మాటలో స్థిరత్వం వస్తుంది, శాంతి లేనప్పుడు నీ మాటలో స్థిరత్వం ఎలాగ వస్తుంది? చేదరాదు అన్నాడు, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తున్నాడు? శాంతి ఉంటే కదా నీకు సుఖం వచ్చేది, శాంతి లేని వాడికి సుఖం ఏమిటి? ఎవరికి వస్తుంది శాంతి? ఎవరికి వస్తుంది పవిత్రత? మనస్సును బంగారం చేసుకున్న వాడికి వస్తుంది. ఎవరైతే వాడి మనసును వాడు బంగారం చేసుకున్నాడో వాడికి శాంతి వస్తుంది, పవిత్రత వస్తుంది. కొంతమంది ఇంట్లో దారిద్ర్యం ఉన్నా మనసులో ధనవంతులకనే ఉంటారు, వాడు గొప్పవాడు. అసలు భాగ్యం అనేది ఇంట్లో మన కొండల్లోనే చెప్పాడాలనేది, మన మనసులో ఉండే భాగ్యం. ఈ శాంతి అనేది இப்பவித்தனங்கள் தைரியவந்திருக்கான அதைரியவந்திருக்கு ரெண்டு ராகு. பிரிக்கு வாழ்க்கை பத்தகஸ்தருக்கு எவளுக்கு சாந்தி ராகு பவித்திரத்தை ராகு. தைரியம் லேன வாடிக்கு ரெண்டு ராகு. தைரியம் ఉన్నవాడు మటుకే శాంతి వస్తుంది పవిత్రత వస్తుంది. ధైర్యం లేని వాడికి రెండు రావు, శాంతి రాదు పవిత్రత రాదు. ఈ రెండాటిని సంపాదించుకుంటేనే మన గమ్యానికి చేరుకుంటాం సురక్షితంగా సేఫ్ గా. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణుడు భగవద్గీతలో బహుశా 6-7 అధ్యాయం ఎక్కడో చెప్తాడు, అధ్యాయం పేరు మర్చిపోయి ఏం వండర్ఫుల్ గా చెప్తాడు పరమేశ్వరుడు. ఆయన చెప్పబోతే మనకు ఎలా తెలుస్తుంది? ఎవడైనా మిమ్మల్ని ఉద్రేకంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇదేక మీరు మామూలుగానే మాట్లాడాలి. మీరు కూడా ఉద్రేకపడిపోయి మాట్లాడుతున్నారు అనుకోండి, అది మీలో ఉన్న పాపం అని మీకు తెలియటం లేదన్నాడు కృష్ణుడు. ఇప్పుడు ఎవరైనా మీతో ఉద్రేకంగా మాట్లాడారనుకోండి, మీరు కూడా అదే ఉద్రేకంతో మాట్లాడేస్తారనుకోండి, కానీ ఇందులో మీరు కూడా అదే ఉద్రేకంతో మాట్లాడతాన కారణం మీలో ఉన్న పాపం అలా మాట్లాడిస్తామన్న సంగతి మీకు తెలియటం లేదన్నాడు కృష్ణుడు. కనీసం ఆ చిన్న ఫండమెంటల్ గా చిన్న విషయం కూడా మనకు అర్థం అవటం లేదు అక్కడ. అంటే నీలో దోషం ఉన్నప్పుడే రియాక్షన్ ఎక్కువ వస్తుంది, నీలో పాపం ఉన్నప్పుడే నీకు రియాక్షన్ ఎక్కువ ఉంటుంది, నీలో బలహీనత ఉన్నప్పుడే నీకు రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. నీలో ఉన్న పాపం అలా మాట్లాడిస్తుందన్న సంగతి నీకు కూడా తెలియదు. అంచేత నేను చెప్తున్నా, నీకు తెలిస్తే నేను చెప్పటం ఎందుకు? వండర్ఫుల్ టీచింగ్ చూడండి, నీకు తెలిస్తే నేను చెప్పడం ఎందుకు? ఆ చిన్న విషయం కూడా నీకు తెలియటం లేదు కాబట్టి నేను చెప్తాను. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల ఏది సాధన, ఏది సాధన? మీరందరూ ఉద్రేకంగా ఉంటే నేను ఉద్రేకం లేకుండా ఇక్కడ కూర్చోగలిగితే సాధన. మీరందరూ చిరాగ్గా ఉంటే నేను ఆ చిరాకు లేకుండా ఇక్కడ కూర్చుంటే అది సాధన. మీరందరూ ఆందోళనగా ఉంటే నేను ఆందోళన లేకుండా ఇక్కడ కూర్చోగలిగితే సాధన. అంటే కేవలం పుస్తకాలు చదవటం సాధన కాదు. పుస్తకాలు చదవటానికి 4 రూపాయలు పెడితే బజార్లో పుస్తకం దొరుకుతుంది. ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ 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 నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం 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 ఓం. శాంతి 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 శాంతి.